En primera, Happy Bandura. Swami Sharanam Ayyappa. Ayyappa Vigraham Bahu Sundaram Gandhi. Chusi Pagani Chodalan Prestandi. Harihara Amsha, Indra Hamsha, Vishnu Shimudu. Indra Amsha Jyoti, one of the Ayyappa Swami. Harihara Swarupu. Vigraham Jostandi. నాకు జ్ఞాపకం వచ్చింది ఆల్మోర్ ట్రాడిషన్ జ్ఞాపకం వచ్చింది. నాకు సైంటిస్ట్ అందరిలోనే ఆల్మోర్ ట్రాడిషన్ అంటే బాగా ఇష్టం. రాజకీయ నాయకుల్లో అబ్రహం లింకన్ అంటే బాగా ఇష్టం. పాలిటిక్స్ లో చెప్తారని మీరు పాలిటిక్స్ లో కాలేజీలో పాలిటిక్స్ లో చెప్తారు కదా, గవర్నమెంట్ అండ్ పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పాడు లింకన్. నాకు ఈ వేళ అయ్యప్ప స్వామి విగ్రహం చూస్తానికి ఐన్స్టైన్ జ్ఞాపకం వచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ సాపేక్షిక సిద్ధాంతం చెప్తున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఐన్స్టైన్ ఒక మాట చెప్పాడు, మామూలుగా సైంటిస్టులకు చెప్పిన పద్ధతిలో సైంటిస్టులు చెప్పాడు, టెక్నికల్ పీపుల్కి టెక్నీషియన్స్ అర్థం కాదు టెక్నీషియన్స్ చెప్పాడు, మనకు కూడా అర్థం కాదు సాపేక్షిక సిద్ధాంతం చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. చక్కటి నిర్వచనం చెప్పాడు ఒకసారి. మీరు ఒక అందమైన వస్తువుని చూస్తున్నారనుకోండి, అది అయ్యప్ప విగ్రహం లేదా వెంకటేశ్వర విగ్రహం, బాగా మీ మనస్సును ఆకర్షించే విగ్రహం. మీరు బాగా ఒక అందమైన విగ్రహం లేదా ఒక అందమైన వస్తువు, ఒక అందమైన ఫ్లవర్, బ్యూటిఫుల్ ఫ్లవర్ మీకు బాగా చూడాలనిపిస్తుంటే ఒక గంట ఒక క్షణం కింద వెళ్ళిపోతుంది. అలా కాకుండా బాగా మరుగుతున్న ఇనక్కడి మీద, బాగా కాలిపోయిన ఇనక్కడి మీద ఎవరైనా తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టారనుకోండి, బాగా కాలిపోయింది అనుకోండి, క్షణం క్షణం దాని మీద తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరైనా కూర్చోబెట్టారనుకోండి, అది ఒక క్షణం గంట కింద ఉంటుంది. గంట సేపు చూశారనుకోండి మీకు అందమైన వస్తుంది, అది ఎప్పుడైతే క్షణం ఉంది, అది అయ్యప్ప విగ్రహం అన్నాడు, అది మీ మనసును ఆకర్షించిన, మీ మనసును దూచుకున్న ఒక అందమైన వస్తుంది, మీ మనసును దొంగలించిన తత్కరించిన ఒక అందమైన వస్తువుని మీరు చూస్తున్నారనుకోండి, చూస్తుంటే ఒక గంట క్షణం కింద వెళ్ళిపోతుంది. ఇదే సాపేక్ష సిద్ధాంతం. ఇప్పుడు ఈ మధ్యన ఆటం బాంబులు వచ్చిన, అణు బాంబులు వచ్చిన, పెద్ద పెద్ద బాంబులు కనిపెడుతున్నారంటే ఆయన సిద్ధాంతం మీద బేస్, ఐన్స్టైన్ సిద్ధాంతం మీద బేస్ అయ్యి కనిపెడుతున్నారు పెద్దవాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన సైన్స్ రంగంలో, టెక్నికల్ రంగంలో కృషి చేసినటువంటి ఆయన ఆల్మోస్ట్ ఐన్స్టైన్ చాలా పెద్దవాడు. నిజం అసలు గర్వం ఎలా ఉంటుందో తెలియదు. ఐన్స్టైన్ ఎంతటి వాడు, ప్రపంచంలో ఎంతవరకు లెక్కలు పుట్టినటువంటి మహామేధవులు ఐన్స్టైన్ అవ్వడం నిలకడం మ్యాథమెటిక్స్ లో అంటే నేచర్ అంటే హ్యూమన్ నేచర్ తయారు చేసినటువంటి బెస్ట్ బ్రెయిన్స్ లో అంటే ఫిజిక్స్ లో, ఫిజిక్స్ లో కూడా మ్యాథమెటిక్స్ ఉంటాయి, అందులో పెద్ద బ్రెయిన్స్ లో నిలకడినప్పుడు ఐన్స్టైన్ గర్వం లేదు వినయం ఉంటుంది. అంటే ఎవరైనా లేకపోతే ఒక సైన్స్లో కానీ ఫిలాసఫీలో కానీ ఏ రంగంలో మన అభివృద్ధిలోకి రాలి. పెంచడం హార్ట్ డీప్ అనిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కాశీ వెళ్ళాలనుకోండి, ఉదాహరణకి కాశీ వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత డబ్బు ఉండాలి, ఏ ట్రైన్ మారాలి, అలాగే అన్నీ ఆలోచించుకుంటాం. కాశీ వెళ్ళటానికి సరిపోయే డబ్బు మనకు ఉండాలి కదా, లేదా ఏ ట్రైన్ మారాలి, ఎక్కడ ఉండాలి, అసలు ఎన్ని రోజులు ఉండాలి, ఆ రోజులు ఉండటానికి మన దగ్గర డబ్బు ప్లాన్ చేసుకుంటాం, కాశీ వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటాం. అలాగే మన మొబైల్లో కూడా బ్రహ్మం ఉంది, భగవంతుడు అంతర్యాలుగా ఉన్నాడు, ఈశ్వరుడు అంతర్యాలు ఉన్నాడు. ఉపాధిని తేడా, రంగులు తేడా, రూపాలు తేడా, శరీరాలు తేడా, మతాలు తేడా, కులాలు తేడా, జాతులు తేడా, అన్ని తేడా. కానీ అన్నిట్లోనే అంటే అన్ని పువ్వుల మధ్యలోనే దారం, ఇన్ని పువ్వులు ఎన్ని రకాలుగా ఉన్న మధ్యలో ఎదురు అయితే దారం ఉంటుందో, దారం ఒకే రంగులు ఎలా ఉంటుందో, ఈ శరీరాలు ఉపాధులు ఎన్ని రకాలుగా ఉన్నా మధ్యలో అంతర్యాముగా పుష్పాల్లో మధ్యలో దారం ఎలా ఉంటుందో, అలాగే అందరి యొక్క శరీరాల్లో ఉదయం అందరి యొక్క హృదయాల్లో అంతర్యాముగా పరమేశ్వరుడు ఉన్నాడు, పని చేస్తున్నాడు. పని చేసిన ఆ దేహం ఎందుకు వచ్చిందో ఈ జీవనం ఏదైతే దాన్ని బట్టి ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. అదే కర్తగా ప్రాప్తి ఫలం అంటే కర్త మనం కాదు, మీ అహంకారం కర్త కాదు, మా అహంకారం కర్త కాదు, భగవంతుడే కర్త. ఆ భగవంతుడు అంతగా ఉన్నాడే మన హృదయంలో ఉన్నాడు. ఇక రమణాచార్యులు ఏం చెప్పారంటే మీ హృదయంలోని ఈశ్వరుని ముందు మీకు అనుభవంలోకి వస్తే ఏ బయట ఏ అంతటా ఉంది, అంతటా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ప్రభుత్వం మీకు అనుభవంలోకి వస్తుంది. అయితే మీ హృదయంలో దాన్ని హృదయంలో వస్తుంది తెలుసుకోవడానికి పని చేస్తే అది అంతటా వస్తూ మీకు వ్యక్తం అవుతుందని అది చాలు లేదు సాధిస్తున్నాను. అది మన హృదయంలో ధ్యానం మనం అందరం ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, వస్తువు పడిపోతే ఆ నోరు మూసుకోవాలి, వాక్కు బంధించాలి, ప్రాణం బంధించాలి. ఆ కాల్లో ఎంత నోటిలో ఉంటే వస్తువు అంత నోటిలో ఊపిరి దిగబెట్టి మీరు పైకి రాగలమా లేకపోతే మధ్యలోనే వెళ్ళిపోతామా? అంత నూతిరి వెళ్ళి ఊపిరి దిగబెట్టాలి కదా, ఊపిరి దిగట్టి మళ్ళీ వస్తువుని తీసుకుని బయటకు వచ్చే వాళ్ళు ఊపిరి దిగబెట్టించాలి, లేకపోతే గాలి అందదు. అంటే అది శక్తి మనకు ఉండాలి కానీ ఆ కాలేజ్ కూడా ఏమి ప్లాన్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకుని దిగుతాడు ఎటు కాదని చచ్చిపోతాడు అది. మనం కూడా అంతే, మనం కూడా ప్లాన్ చేసుకుని ఉదయంలో ఎక్కడ ఉండి ఉదయం ఎక్కడ ఉదయంలో ఉంది వస్తువు ఉంది, మన కళ్ళ కనిపించడం లేదు కాబట్టి, మన మాటకు అందటం లేదు కాబట్టి, మన బుద్ధికి అందటం లేదు కాబట్టి అది లేదని మనం ఆడుకుంటున్నాం. ముందు అది లేదని, అది లేకపోతే కృష్ణుడికి అనుభవంలోకి రాదు, రాముడికి అనుభవంలోకి రాదు, వశిష్ఠుడికి అనుభవంలోకి రాదు, విశ్వామిత్రుడికి అనుభవంలోకి రాదు, ఎవరికి అనుభవంలోకి రాదు. మనలో ఉంది కానీ మనకు అందం తెలియదు అంతే, మనకి తెలియనంత మాత్రం చేత లేదని కాదు. ఆ వస్తువు స్వరూపం ఆనందం, ఆ వస్తువు స్వరూపం జ్ఞానం, ఆ వస్తువు స్వరూపం కాంతి, ఆ వస్తువు స్వరూపం శాంతి, ఆ వస్తువు యొక్క స్వరూపమే ఆ చైతన్యం ఇప్పుడు ఉండేదే. అయితే దాని కాదు, అది ఎంత లోతులో ఉందో మనం ప్రయాణం చేసుకోవాలి. ఆ లోతులకు మనం చేరుక మనుషులు, అల్ప మనుషులు, మనకి ఎంత బలం లేదు, శారీరక బలం లేదు, ఆధ్యాత్మిక బలం లేదు, మూర్పు లేదు, సహనం లేదు, ఎవరైనా చిన్న మాట అంటే తగలేదు. అంటే ఇటువంటి సహనం లేని మనుషులు, మూర్పు లేని మనుషులు అంత దూరం దిగలేరు. ఆ లోతుకెళ్ళే శక్తి ఉంటేనే కానీ మనం కాశీ వెళ్ళడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నాము? ఆ హృదయంలో ఉన్నటువంటి సంతోషం గారికి వెళ్ళటానికి కొంచెం నిగ్రహం, మనో నిగ్రహం ముఖ్యం, మనో నిగ్రహం ఒకటి, ఇంద్రియ నిగ్రహం ఒకటి ముఖ్యం. ఎవరు రాగద్వేషాలు తగ్గించుకోవాలి, రాగద్వేషాలు ఎక్కువ మన లోపలికి వెళ్ళలేదు. గౌతమ బుద్ధుడు ఒక చక్కగా మాట చెప్పాడు, భూమిని మనం తగిలిపడి అదేం చిరాకపడమో కోపడదు. భూమిని మనం చదువుతాం అనుకోండి, ఎడబాటు పెట్టి చదువుతాం, మీరు మాటంటే పండే ఆ భూమిని. అంటే శ్రీరామచంద్రుడికి భూమి దగ్గర ఎంత సహనం ఉందో రాముడికి కూడా అంత సహనం. ఒకసారి రామచంద్రమూర్తి ధర్మపత్ని సీతమ్మ అంది, నువ్వు పైకి పురుషుల్లాగా కనిపిస్తున్నావు కానీ నీకు స్త్రీ లక్షణాలే ఉంది అని చెప్పి, కానీ అప్పుడు కూడా రాముడు మొహంలో వికారం రాదు, అది ఆశ్చర్యం. రాముడికి అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే మనకి మీకు ఇంట్లో చెప్పినటువంటి విషయం, ఆ భూమికి ఎంత సహనం ఉందో శ్రీరామచంద్రమూర్తికి అంత సహనం ఉందా అని చెప్పారు. అదే బుద్ధుడు చెప్పింది ఏంటంటే, భూమిని తగిలిపోయి ఏం కంగారు పడదు. అలాగే విధమైన సాధకుడు ఏంటంటే, భూమికి ఎంత సహనం ఉంటుందో సాధకుడు కూడా అంతే సహనం ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే మీ విషయం, భూమికి ఎంత సహనం ఉంటుందో, ఎంత లోతు ఉంటుందో సాధకుడు కూడా అంత సహనం ఉంటేనే అంత లోతులోకి వెళ్ళగలదు. ఆత్మ నిత్యం ఉంది, ఆత్మ వస్త్రం మన లోపల ఉంది. ఆ బంగారం, ఆత్మనే బంగారం ఉదయంలో ఎంత లోతులో ఉందో ఆ లోతులకు అందరూ అడగలేదు. అజని ఉన్నవాళ్ళు, అసహనం ఉన్నవాళ్ళు, అసూయ ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళే లోపలికి కళ్యాణ గుణాలు ఉండాలి దానికి. ఆ కళ్యాణ గుణాలంటే సహనం ఉన్నవాళ్ళు, ఆ తర్వాత మూర్పు ఉన్నవాళ్ళు, క్షమాగుణం ఉన్నవాళ్ళు, తర్వాత శక్తి ఉన్నవాళ్ళు, లోపలికి ప్రాణాన్ని గురించి మాటను గురించి మాటను నిగ్రహించుకుని ప్రాణాన్ని నిరోధించుకునే శక్తి ఉండాలి, మాటను కూడా నిగ్రహించుకునే శక్తి ఉండాలి. సోదర మహాశివ ఆత్మస్వరూపులైన మహాశివ ఒక మాట మీరు చెప్తాను, దేవుడంటే మౌనమే. మౌనం అంటే నోరు మూసుకోవడం మౌనం కాదు, మనస్సు యొక్క చర్యను ఆపు చేయడం మౌనం కాదు. మీరు ఆ హృదయంలో ఉన్న వస్తువు మీకు అనుభవంలోకి వస్తుంటే మీ లోపల మీకప్పుడు నిజమైన మౌనం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూస్తే మనం కూడా ఆ భగవంతుని తెలుసుకుందాం అనిపిస్తుంది, అది మిమ్మల్ని చూసి మాకు కూడా జ్ఞానం నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే మౌనమే భగవంతుడు, అంటే మౌనం భగవంతుడి యొక్క శక్తిని మౌనం వ్యక్తం చేసినట్టుగా, నాట వ్యక్తం చేయలేదు, చూపు కూడా వ్యక్తం చేయలేదు, కలంక కూడా వ్యక్తం చేయలేదు. మౌనాన్ని కలిసారు, మౌనం కూడా భగవంతుడు అయితే మీరు అనుకునే మౌనం కాదు, ఆ భగవద్గానుభవం కలిగినప్పుడు వస్తున్న మౌనం. ఆ మౌన యొక్క శక్తి మాట కందదు, మనస్సు కందదు, బాహ్యముఖంగా విజృంభించే మనస్సుకి అసలందదు. అంటే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యముగా ఉన్నాడు, శరీరం చనిపోతుంది, చావుడైన పదార్థం ఈ హృదయంలో ఉంది, అది మూలలో హృదయం యొక్క గుహ ఉంది, హృదయం యొక్క మూలలో ఉంది. ఎంత దూరం వెళ్ళాలంటే నువ్వు కాశీ వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నావో ఆ లోపలికి వెళ్ళడానికి అంత సహనం ఉన్నప్పుడు, ఆ లోతుల్లో దిగటానికి వెళ్ళటానికి ఊపిరి విధించి వాక్ను విధించి అంత సహనం కలిగి అంత ఓర్పు ఉంది, మళ్ళీ సహనంలో మళ్ళీ వెనక్కి వచ్చేయటం కాకుండా తక్కువ డబ్బులు తీసుకెళ్తూ మనం బెదవాడి నుంచి వెనక్కి వచ్చేయాలి. ముందే ప్లాన్ చేసుకోవాలి కాశీ వెళ్ళడానికి ఎంత డబ్బు వచ్చింది. అలాగే హృదయంలో దిగటానికి తగినటువంటి దివ్య లక్షణాలు కళ్యాణ గుణాలు మనకు ఉన్నాయో లేదో ప్లాన్ చేసుకోవాలి. ఏమనుకున్న ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతాం. ఓన్లీ గెట్ వాట్ వి డిజర్వ్. మనకి ఎంతైతే యోగ్యత ఉందో ఎంతైతే అర్హత ఉందో అంత లోతులో వెళ్ళడం కానీ అంత మించి ఒక అమూల్యం కూడా వెళ్ళాలి. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే లేడు లేడు భగవంతుడు లేడు లేడంటూ కూడా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. కానీ మన కళ్ళతో చూస్తున్నటువంటి వస్తువుల కంటే నిజమే. మన కళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, జీవితాన్ని చూస్తున్నాం, జీవకుండా చూస్తున్నాం. మనం చూసే పదార్థాలన్నీ కూడా కళ్ళతో సమానం. లోపల ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు. లేడు 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 ఉన్నవాడు ఎక్కడికి పోతాడో లేకుండానే ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడు అనుకుంటే రాదు. ఉన్నవాడిని లేదు లేదు అనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోడు. లోప ఉంది, లోప బ్రహ్మలాంటి ఉంది. కానీ మనకి వ్యక్తం కావటం లేదు, అది వ్యక్తం కావటం లేదు. తర్వాత మనకు సత్పురుషులు సహవాసం లేదు, సత్పురంగా అధ్యయనం లేదు. అది ఉందని తెలుసుకోవడానికి సత్పురుషుల సహవాసం లేదు, సత్పురంగా అధ్యయనం లేదు. ఈశ్వరుడు పదాలు ఉంది కరెక్ట్లే, సత్కర్మ చెయ్యాలనే కాంక్ష లేదు. అంటే మన హృదయంలో ఉన్న బ్రహ్మను తెలియకపోవడానికి ఎవరు ఇతర కారణం కాదు. మన చుట్టాలు కారణం కాదు, మన స్నేహితుల కారణం కాదు, గురువులు కారణం కాదు, ఎవరిలో కారణం కాదు, మన కోరికలే కాదు. కొంతమంది చెప్తా ఉంటారు బుద్ధికి చెదపుడు ఎటువంటివి, మనసుకు వచ్చే చెడు చెదంపులు ఎటువంటివి. చదంటే అంటే మామూలుగా ఇప్పుడు పండిటికులు పచ్చిటికులు కలిపి పండిటికను కూడా తినేస్తాయి, చదువు ఇల్లును కూడా తినేస్తాయి. చదబాధ భరించలేక ఇల్లు ఇచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఆ ఇంటికి చెద పుడుగులు పెడితే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో, మనస్సుకు వచ్చే చురితలంపులు కూడా మనస్సు జీవులను అలా పొడగేసేస్తే నరకానికి వెళ్ళి దారి చూపిస్తారు. కృష్ణ వెంకట గీతలో స్వామివారు వాసుదేవ స్వామివారు అంటారు, కోరిక కోపము లోపము. మీరు నరకానికి వెళ్తారా వెళ్తారా మీరు అనుమానించద్ది, మూడు అంటే నరకానికి నరకానికి వెళ్తారని చెప్తారు. వేదముల యొక్క సారాంశం, భగవద్గీత యొక్క సారాంశం, ఉపనిషత్తుల యొక్క సారాంశం, నువ్వు ఎవరుగా ఉన్నావో, ఏ వస్తువుగా ఉన్నావో, ఏ సత్పదార్థంగా ఉన్నావో, ఏ సద్వస్తువుగా ఉన్నావో, ఏ చదువులేని పదార్థంగా ఉన్నావో, ఏ అమృతంగా ఉన్నావో, నువ్వు మరణాన్ని ఎలా జయించాలో ఆ స్వరూపమా అని ఏ వస్తువుగా ఉన్నావో వస్తువు యొక్క స్వరూపం నీకు వ్యక్తం చేసింది నిజమైన విద్య. అది సత్య విద్య, మిగతా విద్యులన్నీ అసత్య విద్యలు. అయితే వాటి వల్ల మనకి ఏదో పక్క ఉంది కాబట్టి మిగతా విద్యలు పక్కైపోతుంది. అంతే మన శరీరం ఉంచలేదు, మీ లోకం ఉంచలేదు, మిగతా విద్యలు కూడా అంతే నిజం. కానీ సత్యమైన విద్య ఏంటంటే మీ హృదయంలోనే సత్య వస్తుంది, మీ హృదయంలోనే చావులేని వస్తుంది, మీ హృదయంలోనే అమృతం అమృతాన్ని, మీ హృదయంలోనే శాంతిని, మీ హృదయంలోనే స్వతంత్రమైన వస్తువుని, మీ హృదయంలోనే సత్పదార్థాన్ని ఇది తెలియపరిచే విద్య సత్య విద్య. అదే ఆత్మ విద్య, అదే ధర్మ విద్య. మనస్సు సెంటర్లో ఉంది, అది విషయభావంలోకి వెళ్ళావా, అది విషయ చింతనలోకి వెళ్ళావా, బంధింపబడతావు. బంధింపబడటమే కాదు, భగవంతుడు చెప్తాడు గీతలో మనం అంటే ఎంత ఇష్టమైంది. మనం అనుకుంటాం అంత మన బంధువులు అంటే మనకి ఇష్టం, మన స్నేహితులు భగవంతుడు మనం ప్రేమించినట్టుగా సృష్టిలో ఏదో ప్రేమించలేదు. మనకున్న మోహం వల్ల, మనకున్న అజ్ఞానం వల్ల మన ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఏది ప్రేమిస్తున్నారు మనం అనుకుంటాం. కానీ మన భగవంతుని ప్రేమిస్తున్నట్టుగా ఏ జీవుడు ప్రేమించలేదు. ప్రేమిస్తే జ్ఞాని ప్రేమించాలండి, అజ్ఞానం ఏం ప్రేమిస్తుంది? ప్రేమిస్తే ఈశ్వరుడు ప్రేమించాలి, అజ్ఞానం ఏది ప్రేమిస్తారు? అది దగ్గర ప్రేమ అంటే విషయ చింతన ఆత్మచింతన, విషయ భావన ఆత్మభావన. మన సెంటర్లో ఉంది, మన సైన్గా సెంటర్లో ఉన్నాం. నువ్వు విషయ చింతనలోకి వెళ్ళావా, విషయ భావనలోకి వెళ్ళావా, ఎంజాయ్మెంట్లోకి వెళ్ళావా, సరే ఇప్పుడు బాధ సరే సరే, దుఃఖం సరే సరే, భవిష్యత్ ఎగ్జిస్టెన్స్లో కూడా అంటే ఇప్పుడు నీకు శరీరాలు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా శరీరాలు వస్తాయి. ఏదో ఏదో రకమైన శరీరం వస్తుంది, జంతు శరీరము, మానవ శరీరము, చిన్న కీటాల కింద ఏదో శరీరం వస్తుంది. ఏ శరీరం వచ్చినా బంధమే, ఏ శరీరం వచ్చినా శరీరం నేను కాకపోయా, అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే అని అనుకుంటా ఉంటాం. ఎంచేటంటే లేదా బాధపడే కర్మ అనుభవించేటప్పుడు బాగా అనుకుంటుంది. కర్మానుభవం అనుభవించడానికి ఆ భావం నేను విడిచిపెట్టాను. ఎవరికో ఈశ్వరుడు ఉన్నవాడు అగ్ని విన్నవాడికి, ఆ సాధన ఫలించిన వాడికి, ఆ దేవతను అన్నవాడికి ఎవరో ఆ బంధనానికి దేవబంధనానికి ఇదిపడతాడు, విషయచింతనం విడుదల పొందుతాడు. కానీ అది సామాన్య మానవుడికి సాధ్యం కాదు. భగవంతుడు ఏం చేశాడంటే మనకి ఎప్పుడూ భీమరాని ఉండాలని, భీమరాంటే లోకంలో అందరికీ ఉండాలి. ఎవరికి వెళ్ళిపోవాలి? వంద సంవత్సరాలు బతికినా ఇంకా ఉందా ఇంకా ఉందా ఇంకా ఉందా అని ఆ మౌత్ పెంచి నాటినట్టు ఇంకా లోకాన్ని ఏదో నాకుదాం. లోకం అంటే ఏంటి? పంచిపోతాడు. ఇల్లు, గాలి, ఆకాశం, ఇదే లోకం. అందుకంటే ఇదే లోకం. వంద సంవత్సరాలు నాచినా మావు పెంచి కొంతమంది రసం క్లీన్ చేసి మీకు పెంచిన ఆపుతా ఉంటారు. ఇంకా అందరూ ఏదైనా ఉండేమో. అలాగే మనం కూడా వంద సంవత్సరాలు నాటితే వంద సంవత్సరాలు బతికినా లోకాన్ని ఇంకా ఇంకేదో లోకం అంటే ఏదైనా నాటుదాం. ఆ లోకాన్ని నాటుదాం. దానికి కారణం ఏంటి? విషయించిన ఆత్మకి స్పర్శలు లేదు, ఇంద్రియాలకి స్పర్శలు ఉన్నాయి. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తే స్పర్శలు వస్తాయి. కానీ ఆత్మకి లోపల, ఆత్మకి లోపల చైతన్యాన్ని మనకి స్పర్శం లేదు. అంటే నువ్వు ఆత్మభావంలో తెలియవారు, ఆత్మ చైతన్యంలో తెలియదు. నువ్వు ఏమి స్పరిస్తే అది అవుతాయి. ఈ సిద్ధాంతం ఏమి నువ్వు అస్తమానం అనుకుంటే అదే అవుతావు, ఏమి చింతిస్తుంటే అదే అవుతాను. నువ్వు ఆత్మ చింతనలో తిండావా, ఆత్మభావంలో తిండావా, నువ్వు ఆత్మ అయిపోతావు. అలాగే నిరంతరం విషయాన్ని చింతిస్తున్నావా, ఒక లోపల ఇంకా విషయాన్ని చింతిస్తుంటే, విషయాన్ని ధ్యానం చేస్తుంటే, విషయాన్ని భావన చేస్తుంటే, ఆరోగ్య తరగతి లోకానికి దగ్గర అయిపోతావు. ఆరోగ్యకారు చావు పుట్టుకొని రకంగా వచ్చి కలుగుతూ ఉంటావు. ఆత్మ ధ్యానం వల్ల, ఆత్మభావం వల్ల నువ్వు ఆత్మని అడుగుతావు. అప్పుడేమవుతుంది? నీకు దేహం ఉండగానే, ఇంద్రియాలు ఉండగానే, ప్రపంచం ఉండగానే నువ్వు ఆత్మార్థం కలిగినప్పుడు ఆ చైతన్యంలో, ఆత్మలో, ఆనందంలో, శాంతిలో, ఆ కాంతిలో ఇలా ఊహించలాడుతూ ఉంటాడు. వాళ్ళ శరీరం కనిపించేవారు, లోకం కనిపించేవారు, దేవుడు ఉన్నాడా లేదా, దేహం ఉందా లేదా, లోకం కనిపిస్తుందా కనిపించడం లేదు, ఈ గొడవే లేదు. ఎదురు చూసినా వాడికి ఎప్పుడైతే ఆత్మభావంలో, ఆత్మ నిష్ఠలో, వాడికి ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం కలిగిందో, ఎదురు చూసిన ఆత్మే, ఎవరిని చూసిన ఆత్మే, తన ఆత్మ, ఇతరులు చూస్తారో ఆత్మ, తనకు మాకు ఆత్మ లేదు. ఎవరు చూసినా, వెంటనే నేను చూసిన మనస్సు చూస్తాను, నేను ఆత్మ చూసుకున్నది లేదు. ఇచ్చేటండి మనకు ఆత్మజ్ఞానం లేదు. ఎవరిని చూసినా మనస్సుడా చేస్తాను. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎంతేమి చూసినా లోకాన్ని మనస్సుతో చూస్తాం. ఇచ్చేట బంధపు పెడతాను. మనస్సుతో చూస్తే బోధింపబడతాం. ఆత్మతో కనుక మీరు చూస్తే సృష్టిలో ఏ వస్తువు కూడా, ఏ మనిషి కూడా మన మనసులో పెట్టి అది ఇప్పుడు విషయచించడం వల్ల బంధింపబడతాం. విషయచించడం వల్ల బంధింపబడి జన్మ మరణ అనే కరకాల మధ్యన తిరుగుతూ ఉంటాడు. ఆత్మ ధ్యానం వల్ల, ఆత్మ భావన వల్ల, ఆత్మ చింతన వల్ల నువ్వు అనాత్మ అవుతావు. అంటే అప్పుడు ప్రాణభం కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో సృష్టి కూడా నీకు ఎలా కనిపిస్తుంది? ఆత్మగానే కనిపిస్తుంది. నీకంటే వేరుగా ఏమీ కనపడదు. అంటే దేని వల్ల ఉండాలి నువ్వు పెడతావు? నిన్ను చూసి ద్వేషించుకుంటావా? నిన్ను చూసి కోపించుకుంటావా? అంటే నీళ్ళు భగవంతుడు కృష్ణుడు మనకు తండ్రి లాంటివాడు, గ్రేట్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. భగవంతుడు కృష్ణుని గురించి మన క్షేమం కోరేవాళ్ళు ఎవరు లేరు. వాడు అంటాడు, రాబోయే ఎగ్జిస్టెన్స్ లో నీకు ఆత్మార్థం కలగలేదనుకో, ఆత్మజ్ఞానం కలగలేదనుకో, దేహం మనస్సు దేహానికి, మనస్సుకి, ఇంద్రియాలకి పరిమితం ఎక్కువ ఉన్నామనుకో, ఎవరో నీకు తెలియబడలేదనుకో, కనీసం భవిష్యత్తు జన్మలో నీకు అశాంతి వచ్చే పనులు, దుఃఖం వచ్చే పనులు, బాధ వచ్చే పనులు చేయి. జ్ఞానం మాట ఎదురు, జ్ఞానం మాట ఎదురు. ఉద్యమే కాంప్లెక్స్ లో ఉంటున్నానుకో, దేహమే మనస్సు తెలియదు. కొంతమంది వాళ్ళు తెలియజేయడం తీసి వాళ్ళు ఎంత ఇష్టం కదా, తెలియదు ఎవరికి ఉపయోగపడదు. అందరికీ తెలియదు మనం. మేము తెలియని వాళ్ళు, మేము గొప్పవాళ్ళని, మా పరిస్థితి మా తెలివితేట వాళ్ళు మేము సంపాదించుకున్నాం, బాగున్నాడని అనుకుంటాం. మీ తెలివితేట వాళ్ళు కాదు, ఖర్చుగా దాని వల్ల మీరు ఎలా ఉన్నారు. కానీ మీ తెలివితేట, మీ దేవుడు తెలివితేట వాళ్ళు కాదు. ఏంటి మీకు ఈ గోడ పక్కన ఏదో మనకు తెలియదు. ఏంటి మీకు తెలియదు? ఇంకో గంటలో ఏమి కలిగితే మనకు తెలియదు. ఏంటి మనకు తెలియదు? మీకు ఏదైనా పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే అదృష్టం వెంటాడుతున్నప్పుడు గర్వం వస్తుంది. మా ఇంకా గొప్పవాళ్ళు ఎవరు ఎవరనిపిస్తుంది మీకు? అప్పుడు గతం రాకుండా చూసుకోండి, పొంగిపోకుండా చూసుకోండి. అలా పొంగిపోయారు, దారి తప్పిపోతారు. అంటే ఆత్మానుభవం పొందడానికి మార్గం అసలు మీకు కనపడదు. ప్రయాణం చేయడం కనిపించడం మార్గం కనపడదు. దారి కనిపిస్తే, దారి అయితే తెలిస్తే కదా వెళ్తాను అసలు ప్రయాణం చేసి, అది దారే కనపడదు. మీకు దేవ ప్రార్థన పెట్టే ఒకసారి దురదృష్టం అంటారు. అని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. సంవత్సరాలు ఏది చేసినా కలిసిరాదు. ఆ దురదృష్టం వెంటనే అప్పుడు తిరిగిపోవద్దండి. అంటే ఎప్పటికప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇది నిజం కాదు, అది నిజం కాదు, అదృష్టం నిజం కాదు, దురదృష్టం నిజం కాదు. ఈ అదృష్టము అహంకారానికి, దురదృష్టము అహంకారానికి, పొంగిపోయేది అహంకారమే, పొంగిపోయేది అహంకారమే. లోపలున్న చైతన్యం, లోపలున్న ఆత్మ, లోపలున్న బ్రహ్మము, లోపలున్న శాంతికి ఈ గొడవలకు మనం చెప్పిన గొడవలకు ఏమి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా గొప్పవాళ్ళనుకుంటే అంటే ఎవరనుకుంటున్నారు? మీరు ఆత్మ అనుకుంటుందా? ఆత్మతో అహంభావం అనుకుంటాను. నేను పాడైపోయిన చెప్పి మధ్యలో ఏం కలిసి రావట్లేదు, మీరు చూసిన కష్టాలు అనుకుని కుంగిపోతున్నారు అనుకోండి. ఆ కుంగిపోయేవాళ్ళు, ఆ కుంగిపోయేవాళ్ళు మీ అహంభావం, కుంగిపోయేది అహంభావమే, కుంగిపోయేది అహంభావమే. మీరు కుంగిపోయినా కుంగిపోయిన అహంభావానికి మేక పెడుతున్నారు, అది బలిసిపోతుంది. అది బలిసిపోతే దాంట్లో మీరు ఎలా బయటకు వస్తారు? అది జాగ్రత్తగా చూసుకోవడం కృష్ణుడు వినాలి. భగవంతుడు ఈ మాటను శ్రవణం చేసినప్పుడు మీకు ఆ పాయసం నోట్లో పోసుకుంటే, పాయసం ముక్కులో పోసుకుంటే బాగుంది కానీ నోట్లో పోసుకుంటే మనకు గురించి బాగా తెలుస్తుంది. కొంతమందికి పెద్ద ఆహారం ఇవ్వటానికి వెళ్ళకపోతే ముక్కుల్లో పంపుతారు పాపం, ముక్కుల్లో పంపుతున్న పాపలకు వెళ్ళిపోవడం కూడా గురించి తెలియదు. అలాగే మనం ఈ నోట్లో పోసుకుంటే పాయసం మీకు గురించి ఎలా తెలుస్తుందో, అలాగే భగవంతుడి మాటలు వెనుక వల్ల మీకు ఆనందం కలగాలి. శ్రవణాన్ని ఎవరు ఉన్నాయి కదా భగవంతుని మాటలు వినాలి. భక్తి మార్గంలో ఇప్పుడు అహంభావం నశిస్తుంది. భక్తి మార్గంలో మనకు ఆదర్శ భూషుడు ఇప్పుడు అహంభావం. జ్ఞాన మార్గం రమణ మహర్షి గారు చెప్పింది చెప్పి జ్ఞాన మార్గం, ఆ జ్ఞాన ఎక్కడ ఉన్నాడు మినిస్టర్ అంతగా అంతటా ఆయన కనిపిస్తే ఉన్నవాడే విజయమైన నేత్రాలకి మాంసంతో తయారు చేశారు, మాంసం రక్తంతో తయారు చేశారు నేత్రాలు. ఆ జ్ఞాననాత్రం కనిపిస్తూ అందరూ అంతర్యామైన వస్తువు స్పష్టంగా పోయి తెలుస్తుంది. చూసే నిన్ను చూసుకోక లోకాన్ని చూడటం మేము అలవాటుపడ్డాము, ఇది అజ్ఞానం. నిన్ను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నది అజ్ఞానమే కానీ జ్ఞానం అవుతుందా? అలాగే చూసే నిన్ను తీసుకోవడం మానేసి లోకాన్ని చూడటం అజ్ఞానం అవుతుంది కానీ జ్ఞానం అవుతుందా? మనం గొర్రెలు తెలుసుకున్నాం, మేకలు తింటాం, చేపలు తింటాం, రెయ్యలు తింటాం. దానికి భగవంతుడు ఏంటండి? అహంభావాన్ని భగవంతుడికి ఆహారాన్ని పెట్టుకోండి. నీ వ్యక్తిభావాన్ని నువ్వు మాంసం ఎలా తింటున్నావు, చేపలు ఎలా తింటున్నావు, నీ వ్యక్తిభావాన్ని నీ అహంభావాన్ని నీ దేహాభిమానాన్ని భగవంతుడికి ఆహారాన్ని పెట్టుకోండి. సరిగ్గా కూర ఉండలేదనుకోండి, ఎవరైనా ఫాల్ చేశారనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా కూర ఉండలేదని ఎవరో అంటారనుకోండి, మీ భర్త మీ నాన్నగారు ఎవరో అంటారనుకోండి, ఆ కోపం సంవత్సరం ఉంటుందండి. అంటే మీకు ఒకటి అర్థం కాదు, అది మీ దేహాభిమానం, అది మీకు అర్థం ఉంటుంది. అది ఏంటది? దేహాభిమానం, దేహాభిమానం ఫీలింగ్ చేసిన మనిషిని మీకు ఏ రకమైన దుఃఖం రావండి? దుఃఖాలు అనేక మనుషులకు అనేక రకాలుగా వస్తాయి. మీకు ఏ రకమైన దుఃఖాలు, దేహాభిమానం ఉంది కాబట్టి మీకు దుఃఖం వస్తాను, దేహాభిమానమైన వాటికి దుఃఖం కొంత సమయం ఉంది. మీకు ఏ రకమైన దుఃఖం రావాలండి, ఆ దుఃఖానికి అంత కారణం దేహాభిమానం. అంటే మనం అనుకోకండి, తలపెట్టుకున్నా తలపెట్టుకుంటుంది. జరిగేదంతా జరిగేదంతా భగవంతుడి సంకల్పమే. ఆ భగవంతుడి సంకల్పాన్ని గౌరవించడమే సాధకుడు యొక్క గమ్యం, సాధకుడు యొక్క లక్ష్యం. భగవంతుడి సంకల్పాన్ని ఎవరు మనకి మనం చేసే ప్రయత్నమే మనం చేస్తాం, కానీ జరిగేదంత భగవంతుడి సంకల్పం. ఆ భగవంతుడి సంకల్పంతో ఎవరైతే అర్థమవుతున్నారో, భగవంతుడి సంకల్పాన్ని ఎవరైతే గౌరవిస్తున్నారో వాడు భక్తుడు. ఇద్దరు ఐశ్వర్యులు వచ్చారు భగవాన్ గారికి, ఇద్దరు ఐశ్వర్యులు వచ్చారు. ఒక ఆయన సంత రామ్మూర్తి గారు, కొంత ఒక ఆయన రంగనాథం, అందులో రాజగిరి కలెక్టర్ గారి సబ్జెక్ట్ని బోధన చేస్తున్నారు. ఇద్దరు కలెక్టర్లు వచ్చారు, కానీ ఒక కలెక్టర్ గారు ఎవరన్నా ఏం పెట్టాలి కదా, మనం ఇది తెలియదు, ఏదో పెట్టినా ఏమి పెట్టాలి, ఏమి పెట్టినా ఎలా తింటుంది, మాట ఏంటి, ఎవరెవరు ప్రారంభించారు కానీ మాట ప్రారంభించారు. అలాగే రాధాకృష్ణ టీచర్ చేశాడు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో టీచర్ చేశాడు, మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజీలో టీచర్ చేశాడు. క్లాస్ గంటలు కొన్ని కాలేజీలో 1 అవర్ క్లాస్, కానీ 50 నిమిషాలు మంది టీచర్ చేయకూడదు. అంటే క్లాసులోకి వచ్చిన తర్వాత 5 నిమిషాల వరకు మీరు నేర్పించారు, మరి ఇంకొక 5 నిమిషాలు ఎసర్ కా ఇంకొక గంట ఇంకొక 5 నిమిషాలకు 10 నిమిషాలకు అయిపోతుందిగా మీరు తీసేసాడు. అంటే తను చెప్పబోయే విషయాన్ని మరింత ప్రిపేర్ అవ్వడం కోసం 5 నిమిషాలు మౌనం పెట్టింది.
ఇంకో గంట ఇంకో 5 నిమిషాల్లో గంట అవుతుంది కదా, మానేసేవాడు సబ్జెక్ట్. అంటే మళ్ళీ కొత్తలు ఇచ్చాడు, ఇంకో సబ్జెక్ట్ ఇచ్చినాడు వచ్చేస్తాడు కదా. అంటే అది వచ్చి రాకుండా తను చెప్పిన మీద మళ్ళీ చేసుకోవడానికి ఇంకో 5 నిమిషాలు 5 నిమిషాలు టైం ఉన్నాను కదా సబ్జెక్ట్ ఆర్ట్ చేసేసేవాడు. మళ్ళీ మైండ్ని ప్రిపేర్ చేయటం, తర్వాత 5 నిమిషాల ముందు ఎందుకు ఆర్ట్ చేసేవాడు అంటే తను చెప్పిన మాటను ధ్యానం చేయటం. ఒక 5 నిమిషాలు మౌనంగా కూర్చుంటుంది లెసన్ ప్రారంభించాడు అంటే అది మైండ్ ప్రిపేర్ అవ్వాలి. వినగలవారు మంట పట్టాలి, మంట పట్టినట్టు కదా వినగలవారు జీవించాలి, వాళ్ళ స్వతంత్రంగా ఆలోచించగలగాలి. చూడండి నీకు ఏమన్నా శ్రీకృష్ణ గారు వస్తున్నారు గురించి అలాగే అందరూ వస్తున్నారు ఏమి చూపిస్తున్నారు ఏదో చేస్తారు. అలాగే భగవద్ అనుభవం కలగని మీకు మైండ్ ప్రిపేర్ అవ్వాలి. భగవద్ అనుభవం కలగడానికి ఆ ప్రిపరేషన్ అనమాట, మనం చేసిన సాధారణ ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ పూర్తి అవ్వటం మన భగవద్ అనుభవం. ఆ ప్రిపరేషన్కి ఆ ప్రిపరేషన్కి బహుజన్మల శుక్రుడు, బహుజన్మల కృషి. కానీ నీ మైండ్ మొండదు, నీ మైండ్ మొండదు, నీ మైండ్ పక్వానికి రాదు, బహుజన్మల కృషి చేస్తే కానీ నీకు బుద్ధి లేదు అన్నాడు కృష్ణుడు చేసిన. రోజు ఇంకోటి మనం ఎక్కువ ఉద్యోగపరచేవాళ్ళతో సహజాసాలు చేయకూడదు. మనం ఇంకేంటి, మనం ఎక్కువ ఉద్యోగపరిచేవాళ్ళతో సహజాసాలు చేస్తే ఏమిటంటే మనకి డిస్టర్బ్ అయిపోతాం, డిస్టర్బ్ అయ్యి ఉన్నత విద్యార్థులు పోతాం. దానివల్ల మన ఆలోచన తగ్గిపోతుంది, బుద్ధి నష్టపోతుంది. బుద్ధి చెడిపోయిన తర్వాత మనం ఇంకేం చేయలేదు. మన దగ్గర చదువు ఉన్న లాభం లేదు, మన బుద్ధి పాడైపోయినప్పుడు, మన బుద్ధి చెడిపోయినప్పుడు మన దగ్గర ధనం సుఖం లేదు, ధనమున్న ప్రయోజనం లేదు, చదువు ఉన్న ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్ గారు ఏమంటున్నారంటే మరి నా మనస్సుని ఎలా నిర్ణయించుకోవాలి, మనస్తుడు పని చేస్తున్నారు అయితే కానీ మనస్సును ఎలా నిగ్రహించాలి, దాన్ని ఎలా నియమించుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అన్ని శాస్త్రంలో అయితే నీ మనోనగ్రహాలు దాటి చూపుతున్నాయి. మనోనగ్రహం ముఖ్యం. ఇంకా మనస్సును నియమించుకోవడం మనల్ని చేతకపోతే, మనస్సును ముందు నిగ్రహించుకోవడం మనకి తెలియకపోతే మనస్సు అనగదు. మనస్సు అనిచేయడం కానీ దానికి అంతర్దృష్టి రాదు, అంతర్దృష్టి అంటే అంతర్ముఖత్వం దానికి రాదు. ఆ అంతర్ముఖత్వం మనస్సుకు వస్తున్నాయి కానీ తన మూలస్థానంలో దిగి నిలబడదు. మూలస్థానంలో దిగి నిలబడకపోతే అది అనగదు. అది అనకపోతే నీ లోపల చావు లేని సత్పలాలను నీకు ఎరుక పడదు. ఎరుక ఆ ఎరుక నీకు ఉంది కానీ ఆత్మకాలకు ఎరుక రాదు. మూలకలంపు తన మూలంలోకి వెళ్ళి అది నశించకపోతే నీ హృదయంలో సత్పలాన్ని మనపడానికి ఉన్నా అది నీకు ఎరుకులోకి రాదు. ఆ ఎరుక జ్ఞానం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మూలకలం మూలంలో ఉంటాడు. ఎక్కడ ఉన్నాడు? మూలకలంపు మూలంలో ఉన్నాడు. ఆ మూలకలంపు మూలంలోకి వెళ్ళటానికే నీకు అభ్యాసం కావాలి, వైరాగ్యం కావాలి, సమర్థత కావాలి, యోగ్యత కావాలి, అర్హత ఉండాలి, ఉద్యతలు ఉండాలి, వివేకం ఉండాలి, ఈశ్వరులు అన్నిటికంటే ఈశ్వరులు దయ ఉండాలి. అది అని అత్యంత ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఆ ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ ఆయన అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలరు. ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ, ఆ ఈశ్వరుని ప్రేమ అసలు అందం చేయాలి. మనకున్న ప్రేమ ఎందుకంటే ఎలా కొంతమంది ప్రేమిస్తుంది, ఇది తాలింపు సరిపోయినందుకు మన ప్రేమ. ఆ ఈశ్వరుని ప్రేమకి ఒక అర్థం ఉండదు, ఒక అంతం ఉండదు, ఒక పరిమితి ఉండదు. అది ఈశ్వరుని యొక్క ప్రేమ. మనకు పుణ్యబలం లేదనుకోండి, ఈశ్వరుని దయ మనమే వెళ్ళినా అది చేతికి జ్ఞాపకం పెట్టుకోండి. మనకు పుణ్యబలం లేనప్పుడు ఈశ్వరుని దయ మనమే ఉండదు. కానీ మనకి అది అందరం అందటం లేదు కాబట్టి దేవుడు మనం నిలిచి పెట్టేశాడు. దేవుని దయ లేదు అనుకుంటాం. మనకు పుణ్యబలం ఎందుకన్నా పుణ్యకర్మ చేసుంటే కదా, మనం ఏదైనా సత్కర్మ చేసుంటే కదా, సద్వేషం ఆలోచిస్తే కదా, వివేకం ఉంటే కదా. ఈశ్వరుని దయ ఉంది, చాలామంది ఇంటికారు ఉంటుంది. మన దయ లేదు, భగవంతుడు మమ్మల్ని మర్చిపోయాడు. మనం ఎప్పుడు లాక్కుంటాడు ఆయన దయకు మమ్మల్ని, మనం మర్చిపోయాడు ఆయన దయ మాకు లేదు అని అనుకుంటాం. భగవంతుడు అనుకో అనుకుని ఇంటికారు అనుకుంటాం. అదే ఎప్పుడైనా కష్టం వచ్చింది, ఆ సంఘటన వచ్చింది వెంకటరమణ. కానీ ఇతర ప్రహ్లాదుడు గొప్పతనం ఇప్పుడు ఏదైనా కారణం అప్పుడు దేవుని స్మరించుకుంటాం. ప్రహ్లాదుడికి ఏ కారణం లేకుండా నిరంతరం ఈశ్వర చింతన ఉండేవాడు ప్రహ్లాదం. అంటే మన స్వార్థం కోసం దేవుని ఉపయోగించుకుంటున్నాం, కానీ ఏ రకమైన స్వార్థం లేకుండా నిరంతరం ఈశ్వరుడు పాదాలను, మహావిష్ణువు యొక్క పాదాలను స్మరించాడు ప్రహ్లాదు. అంటే తన అందరికీ జీవము ఆధ్యాత్మిక చరిత్రకు అచ్చే స్మరణ భగవంతుడి పక్కన ఆయన ఆయన పక్కన కూడా పెట్టింది పూజిస్తుంది. భగవంతుడు చూస్తున్నాయన్న ప్రహ్లాదుని కూడా పూజిస్తుంది. భక్తి ఉంది ప్రహ్లాదుడికి, కానీ స్వార్థం కొంచెం కూడా లేదు. ఫలానా కోరిక నాకుండా నెరవేర్చింది ఎప్పుడు ప్రహ్లాదు అడగలేదు భగవంతుడు, కానీ భక్తి పోలేదు.
మనకి కోరుకున్నప్పుడే భక్తి కలుగుతుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అంటే ఈ రమణ మహర్షి గారు జాగ్రత్త పడ్డారు. అక్షరమణ మాట ఏం చెప్పాడంటే, ఏ మామూలుగా మా రోజులు బాగున్నప్పుడు, మేము శాంతిగా ఉన్నప్పుడు, అదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరు మర్చిపోయి బుద్ధి మాకుండి, మా బుద్ధి మంచిది కాదు, మేము మర్చిపోతాం, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మమ్మల్ని మర్చిపోయి బుద్ధి అసమా, మేము మనుషులు అయిపోయిపోయినా. కానీ ఎప్పుడైనప్పుడు కోరికలు జ్ఞాపకం, కోరికల గురించి వచ్చినప్పుడు, ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా తలపెట్టుకుంటా ఉంటాం. మనం ఎప్పుడైనా తలపెట్టుకుంటున్నారని అనుగ్రహించు. సుఖంగా ఉన్నప్పుడు నేను అమ్మాయిని నేను చేపెట్టుకోవడానికి కోపం చేసుకోండి. ఎవరు కోపం చేసుకోవడం మీకు అలవాటు లేదు. ఎలాగైనా కోపం లేదు కాబట్టి మీరు అదృష్టంగా ఉన్నప్పుడు, అదృష్టంగా ఉన్నప్పుడు మనం తలపెట్టుకోవడం దొరకదు వచ్చింది కాబట్టి ఇలా అరుణాచరా అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మంచి చేస్తాను. ఇప్పుడు కష్టం వచ్చినట్లయితే నేను అనుకుంటున్నాను కాబట్టి మీ మా అనుగ్రహించి ఆశీర్వదించి మీ వెళ్ళడం తీసుకో అరుణాచరా ఆయనకి ఆయన మోకాలకి సంకటం చేసేస్తున్నారు. లోకంలో అరుణాచరిస్తారు కోపం లేదనుకుంటున్నారు. ఇప్పుడు నాకేదైనా కోపం తెచ్చుకుంటానుకో, నీకు అప్పచెప్తే నాకేంటి కాదు ఉండడం లేదన్నారు. ఇంకో గాజులను చెయ్యి, ఇంకో గాజులు లేని చెయ్యి దెబ్బలాడుకుంటున్నాయనుకోండి. గాజులను చేతికి నష్టం, కానీ గాజులు లేని చేయడానికి నష్టం లేదు. నేను ఇకపోయి ఆదరించండి, ఏ లోకానికి పనికిరాను, పరలోకానికి పనికిరాను, ఏ లేడం పాడైపోయాను. నువ్వు కోపం లేని వాడిన లోపం నీకు ప్రసిద్ధం. అంటే నువ్వు నా విషయంలో కోపం తెచ్చుకుంటే నాకు అదేంటి కాదు బంగారంలో నేను నించాడు. అది అరుణాచలిస్తాడు నేను ఏదో గొప్పవారు అనుకుంటున్నారు లోపం అని ప్రయాణం చేసుకుంటుంది. నా మాట నేను ఏడపాడు చేయమన్నాను. నువ్వు ఏదో గొప్పవారు అనుకుంటున్నాను. రమణమహర్షి గారు ఏమంటున్నారు, మీరు ఏదో గొప్పవారనుకుంటున్నారు, కోపం ఎలా ఉంటుంది తెలియదు అనుకుంటున్నారు. అయితే నేను ఎవరిని ఏదో అడగకుండా ఇచ్చే స్వభావం లేదు. మీ గురించి పురాణాల్లో రాశారు అరుణాచలేశ్వరుడు కట్టిన ఏమి అడగకుండా ఇచ్చే స్వభావం కట్టింది. అంటే నాకేదైనా ఇస్తే అడగకుండా నేను నాకేదో అడిగించుకుని ఇచ్చేవాడు మీకు గౌరవం అనుకుంటాను. నా గౌరవం పోవడానికి అసలు నా గౌరవం ఉంటుంది కదా. అంటే బ్రహ్మాండం గౌరవం అంటే అడగ ఉండదు. అదే కృష్ణుడు కృష్ణుడు కదా. జీవుడు ఎలా పెరిగేస్తున్నాడు, మీ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుందండి. అప్పుడు కృష్ణుడు ఏంటాడు, గౌరవం పోతుంది, మీరు అందరూ చచ్చిపోయింటారు, మీ గౌరవం పోయాలని చేసుకుంటారు. అది గౌరవం, మీరందరూ చనిపోయిన తర్వాత ఈ గౌరవం నేను ఏం చేసుకుంటానండి, ఎవరు భగవంతుడు. అంటే గౌరవాలు అవగవాలు ఈ గొప్పలు చెప్పడం ఎప్పుడు తప్పుడు అది జీవలక్షణాలు. అంటే నీకు ఎప్పుడున్న అదృష్టాక్షణానికి కూడా ఎప్పుడు ఉంటుంది అనుకుంటుంది, ఎప్పుడున్న దురదృష్టాక్షణానికి కూడా ఎప్పుడు ఉంటుంది. నీందీశ్వరుడు పాసడు, నీందీశ్వరుడు పాసడు, నీందీశ్వరుడు పాసడు. మీరు వచ్చిన కాలప్రవాహం కొట్టుకుపోతుంది. మరి మీరు స్కూల్ చేసి సందిస్తుంది అసలు శరీరమే కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఏదో గౌరవించింది మన శరీరానికి ఏమైనా అదృష్టం వచ్చిందనుకో, అది అది అదృష్టం మాత్రమే మన శరీరమే కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. మన శరీరానికి వచ్చిన అదృష్టం అని చెప్పుకుంటుంది, మన శరీరానికి వచ్చిన దురదృష్టం అని చెప్పుకుంటుంది. అదృష్టం దురదృష్టం ఎవరికి లోపల చైతన్యానికి కాదు, మీ దేహం నేను అనే బుద్ధికి అదృష్టం దురదృష్టం. అది అదృష్టం వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, దురదృష్టం వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతే మీరు మంచి రోజులు వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, చెడు రోజులు వచ్చిన కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, బాడీయే కాలప్రవాహంలో కొట్టింది. మీరు మిషన్ పాస్ అండి, ఏదైనా అది మీరు వచ్చే ఉద్యోగపడకండి. ఎన్ని కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది, ఎన్ని కాలప్రవాహంలో అంత చతుర్భోయే. ఈ మధ్య ఒక సైంటిస్ట్ చెప్పారు, మీ శరీరాలన్నీ ఎలా చనిపోతున్నాయి, ఏదో రోజు సూర్యుడు చనిపోయే రోజు వస్తుంది, చంద్రుడు కూడా చనిపోయే రోజు వస్తుంది, ఏదో రోజున కూడా భూమి కూడా అణిగిపోతుంది, సముద్రంలో లైన్ అయిపోతుంది, తర్వాత మీరు స్వస్థ సృష్టి ప్రారంభం అవుతుంది. మరి మీరు సూర్యుని సందిస్తుంది. మీరు కలెక్టర్ గారు ఏమనుకుంటున్నారంటే, మనస్సును ఎలా నిర్ణయించుకోవాలి, మనస్సును ఎలా నిర్ణయించుకోవాలి, దాన్ని ఎలా అదుపు చేసుకోవాలి, మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి, దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అని భగవాన్ అడుగుతున్నారు. అంటే ఏదైనా సమస్య అందరికీ మనస్సే సమస్య. అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఇంట్లో నడుపుతున్నారనుకున్న వాళ్ళని ఎలా మేనేజ్మెంట్ చేయాలని చూస్తాను. మనం ఒక పార్టీ అనుకున్న పార్టీని ఎలా మేనేజ్మెంట్ చేయాలని చూస్తాం, మీకు అర్థం అవుతుంది. అయితే మీరు ఏదైనా వ్యవసాయం అయితే వ్యవసాయాల మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని చూసుకుంటూ ఉంటారు కదా. మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీని ఎలా మెయింటైన్ చేయాలని మేనేజ్ చేయాలని చూసుకుంటారు కదా. మీరు బ్యాంక్ ఎలా మేనేజ్ చేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ కానీ మీ కుటుంబాన్ని మీ కుటుంబం అకౌంట్ అది ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీకు ఏమైనా 10 ఎకరాలు పొలం ఉంటే 10 ఎకరాలు సారవా దారవా ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీ గాడి గాడి నుంచి ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు అమ్ముకూడదు, మార్కెట్ ఎలా ఉంది అని ఎలా చూసుకుంటారు, అలాగే మేనేజ్ మీ కుటుంబ వ్యవహారాలు మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, నా మైండ్ మేనేజ్ చేసుకోవడం ఎలా మీ మైండ్ మేనేజ్ చేసుకోవాలి, మన ఒక్కటి ఆ ఒక్కటి మేనేజ్మెంట్ వేసి మిగతా మేనేజ్మెంట్ అని నేర్చుకుంటాం. ముందు మీరు మనసును మేనేజ్ చేసుకుంటున్నారంటున్నారు, ఆ మనసును ఉండరు చూసుకొని లోపల చూసుకోండి అంటున్నారు, ఉండరు చూసుకోండి, మీకు మీరేం తెలుసుకుంటు గొడవ లేదు, అసలు మనసు లేదు, అది ఏ రీతిగా మీకు వ్యక్తమైతే దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే సమస్య లేదు. మనసు అంటే తలంపుడు సమూహం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండటం కాదు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండటం ఇవ్వడం కాదు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా ఉండాలి వచ్చి జన్మలో ఇలా ఉండాలి జన్మలో అలా ఉండాలి అలా అనుకుంటా ఉంటారు అనుకోండి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండే నిజం కాదు, ఏదిగా ఉన్నారో అది నిజం, బాగా పట్టుకుంది పాయింట్, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటే మీ మనసు కూడా ఇవన్నీ కూడా మనసు కూడా మనం కట్టుకునే బట్టల విషయంలో ఇదే తిండి విషయంలో మార్పు వచ్చింది, టెక్నాలజీలో మార్పు వచ్చింది, సైన్స్లో మార్పు వచ్చింది, అప్పుడు మామూలుగా బాణాలతోటి ఈ గదలతోటి చక్రాలతో యుద్ధం చేసుకుంటారు, బాంబులతో యుద్ధం చేసుకుంటున్నారు, కానీ మహాభారత కాలం నాడు మానవ స్వభావం ఎలా ఉందో ఈనాడు కూడా మానవ స్వభావం అలాగే వ్యసీరి ద్వేషాలు పాండవులకి కౌరవులకి కాదు మనకు కూడా అంటే మానవ స్వభావం అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు ఎలాగో మనం అందరం చేయవలసింది అంటే మన స్వభావాన్ని మనం మార్చుకోవడమే సాధన అట్లే బ్రహ్మ. అదే ఇప్పుడు మీ మనస్సు ఉండే మనం ఉండలేదు చూసుకోండి, లేకపోతే సమస్య లేదు, రోగం ఉండలేదు చూసుకోండి, లేకపోతే లేదు రోగం లేకపోతే ఇబ్బంది లేదు, రోగం ఉంటే మందు వాడింది కానీ ముందు అసలు మనస్సు ఉండలేదు చూసుకోండి, లేకపోతే అసలు సాధన అక్కర్లేదు మైండ్కి బండి లేకపోతే అంటే కొన్ని తలంపులు సమాధానం మైండ్ మీకు గాడిన బిడ్డలో మైండ్ ఎక్కడ ఉంది తలంపులు లేదు అంటే మీరు తలంపుల యొక్క సమూహం మనస్సు కానీ భగవాన్ ఏమన్నారండి సాంప్రదాయంలో చెప్తారు ఏమి తలంపుల యొక్క సమూహం కానీ భగవాన్ ఇక్కడ దొరకలేదు ఆయన ఎక్కడికైనా బాటం తెలుసు రోగం తగ్గించుకోవడం కంటే రోగం ఇంట్రడక్షన్గా ముఖ్యమంటారు రోగ కారణం తెలుసుకుంటారు రోగం తగ్గించుకుంటే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అసలు రోగం ఎందుకు వస్తుంది కారణాన్ని తీసేయమంటాడు అసలు మీకు తలంపులు ఎందుకు వస్తాయని చూసుకోండి తలంపులు అణిచిపెట్టి కూర్చుంటే మళ్ళీ నిద్రలో ఉండొచ్చు అంటే రోగం రోగ కారణం అంటే రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవటం లేదు అసలు రోగం రాకుండా చూసుకోవటం లేదు తలంపు వచ్చాక నిగ్రహించుకోవటం లేదు అసలు తలంపు పుట్టకుండా చూసుకోవటం లేదు అంటే మైండ్ తలంపుడు సమూహం మనస్సు అని చెప్తారు భగవాన్ ఏమన్నారంటే మనస్సు అంటే ఏం లేదు దేహము లేనంటే తలంపే మనస్సు ఈ తలంపు ఉంటే నేను చెడు తలంపుడు మంచి తలంపు ఇష్టంగా వస్తున్నాను ఆ తలంపుడు రూపాయలు ఆ తలంపులు నెరవేర్చుకోవడానికి మీకు ఉపాధి చేయాలి అంటే మీ తెవరమొత్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది విషయం మీ తలంపులకు ఉపాధి మీ అహంకారానికి ఉపాధి మీ మనస్సుకు ఉపాధి శరీరం దీన్ని బట్టి నీ మనస్సు పెరుగుతాం మళ్ళీ పునర్జన్మ అంటే శరీరం వస్తుంది మళ్ళీ ఆశ్చర్యం బట్టి ఆ మనస్సు పెరుగుతాం అలా అజ్ఞానం ప్రవాహం పెరుగుతుంది మీ తలంపు మీ శరీరమే పెంచుతాం మీ తలంపులకు మీ మనస్సుకు ఉపాధి వేగము నేననే తలంపే మనస్సు దాని 90 తలంపులు రావచ్చు అని వేరే విషయం మీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దేహం నేనే తలంపులంటే వస్తున్నాయి ఈ దేహము నేనే తలంపు నీ దారి మధ్యలో లేదు ఈ దేహము నేనే తలంపు దారి మధ్యలో లేకపోయి నువ్వు సుఖంగా ఉన్నావు దేహము నేననే తలంపు నీకు ఉదయం మరియు సాయంత్రం వరకు దేహము నేననే తలంపు నీకు ఉంటాను దేహము నేననే తలంపు నీకు తిరిగిస్తాను దేహము నేనే తలంపు మీరు అనుభవం పెంచుతాను దేహము నేనే తలంపు కూడా నీ మనస్సు పలకబడతాను నీ మనస్సు చెక్కబడతాను దేహము నేనే తలంపు లేదుతున్న దారి మధ్యలో సుఖంగా ఉన్నా దేహము నేనే తలంపు తిరిగిస్తాను జగత్ వస్తాను జగత్ వస్తాను సాధన చేసుకుని మీ స్వభావాన్ని మార్చుకుని మీ దేహము నేననే తలంపును నశింపజేసుకోగలిగితే నాశనం చేసుకోగలిగితే దారి మధ్యలోని సుఖం దారి మధ్యలోని శాంతి దారి మధ్యలోని ఆనందం ఇరుగుతూ సహా మీ జగత్ వస్తు అని నేను చూస్తాను మీరు ఎన్ని తలంపులు వచ్చినా మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా మీ సంతోషం కలిగజేసే తలంపులు వచ్చినా దుఃఖం కలిగజేసే తలంపులు వచ్చినా దేహము నేననే తలంపులు అడుగును లోపల అడుగును ఉంటుంది ఆ అంత అది చెందుకునే కానీ దాన్ని పట్టుకోలేదు ఉంది. ఏ నరం కట్ చేయాలని, ఏ నరం కట్ చేయాలనుకుంటున్నాడు డాక్టర్ ముందు ఆ నరం వాడికి దొరకాలి. ఆ నరం వాడికి దొరకాలంటే పేర్చుకుంటే వెళ్ళాలని నరం జరిగింది. ముందు నరం దొరకాలి, దొరికిన తర్వాత కట్ చేస్తాను. అదే నువ్వు మూలతరం మూలలోకి నువ్వు వెళ్ళేటప్పుడు అది ఎంత లేకులో అంత లేకులో నువ్వు ప్రయాణం చేయవలసింది, ఎగవలసింది. దానికి తోకం కావాలి, బరువు కావాలి, పూర్వదండ్రులు నువ్వు సత్కారం చేసి ఉండాలి, దానికి తగినటువంటి అర్హత యోగ్యత ఉండాలి, అప్పుడు నీ గురువు బలం ఉండాలి. ఈశ్వరుని ఈ అన్నింటితో పాటు ఈశ్వరుని దయ ఉండాలి, గురువు యొక్క కటాక్షం ఉండాలి. నన్ను ఉంటుంది కానీ ఆ మూలతరంపు మూలంలోకి వెళ్ళలేదు. ఆ మూలతరంపు మూలంలోకి వెళితేనే కానీ ఇది నశించదు, ఇది నశిస్తుంది కానీ మీరు సత్యమైంది అని తెలియదు. కానీ ప్రమాదం ఏంటంటే ఆ మూలతరంపుని మీద నశించింది, అదే మాయ. మాయ అంటే ఎక్కడేం లేదు, నేనెవరినే ఆత్మని, కానీ మూలతలంపునే ఆత్మ అనుకుంటున్నాను, మూలతలంపునే చేతిని అనుకుంటున్నాను, మూలతలంపే సర్వస్వం అనుకుంటున్నాను. అందుకే అలా జన్మ మరణ అని అలా కొట్టి ఉండకు, ఎప్పుడు కొట్టి ఉండకుండా ఇంటికి వచ్చే సమస్య దైవానుగ్రహం లేకుండా ఎక్కడున్నామండి. మీ మనస్సు ఉండలేదో చూసుకోండి, లేకపోతే సమస్యలు విచారణ చేయండి. ఉందా లేదా ఉందా లేదని విచారణ చేయండి. ఎక్కడ లేకపోతే సమస్య లేదు. అసలు ఇంకో ఆలోచన ఉందనుకోండి, మీరు లేదంటే మీరు విచారణలో లేదని తెలిస్తే సమస్య లేదని కాదు. ఉందనుకోండి, మనస్సు ఉండాలి మీకు అనిపిస్తాను అనుకోండి, దానికి రెండు రూపాయలు ఏక వస్తుంది కదా. మనసు ఏక వస్తుంది నిరంతరం మనసు చేత చూపించాలి. అది కృష్ణుడు కానీ రాముడు కానీ మీ ఇష్ట దేవత కానీ అది అరుణాచలం గురి కానీ మీరు ఏదైతే అయితే అది మీ గురు రూపం కానీ గురు రూపం కానీ గురు రూపం కానీ గురులోపంలో లేదా గురు రూపంలో మీ గురు రూపం కానీ గురు రూపం కానీ ఈశ్వరుడు కానీ ఈశ్వరుడు మ్యానిఫెస్టర్ కాదు. రాముడు కృష్ణుడు శివుడు మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు, మీకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోండి, నిరంతరం ఆ కృష్ణుడి నామాన్ని స్మరించడం, ఆ రూపాన్ని ధ్యానించడం వల్ల మీ మనస్సు ఏం చేస్తుంది, మీ రూపాన్ని ఎదురేస్తుంది, మీ నామాన్ని ఎదురేస్తుంది, మీ రూపాన్ని మీ నామాన్ని ఎప్పుడు ఎదురేస్తుందో అది నశిస్తుంది. రెండు ఎదురైంది మీరు ఆత్మస్థితి కారణం తోటి రెండు ఎదురైంది. కష్టమైన సాధన మీరు చేయలేకపోవచ్చు, ఈ రెండు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి మిమ్మల్ని మీరు పొందుకోవడం, ఎక్కడ నిర్ణయించడం, మీ రెండు వదిలే, మీ రెండు రోగాలు మనసులో ఉన్న రోగాలు, మిమ్మల్ని మీరు పొందుకోవడం, ఇతరులను పెట్టడం, ఆ రెండు వదిలే. దానివల్ల మీ మనస్సుకి లోచింపు కలిగిస్తుంది, అంతర్ముఖత్వం వస్తుంది. మనస్సు అంతర్ముఖం అవ్వకపోతే మీరు ఆత్మజ్ఞానం సంపాదన చేయలేదు. పంచాయతీ పూజని శంకరాచార్య గారు చెప్పారు, శివుడు పార్వతి గణపతి సూర్యుడు విష్ణువు పంచాయతీ పూజ. ఇది ఐదుగురు ఐదుగురు దేవతలు మీకు ఎవరు నచ్చితే వాళ్ళు మీరు ఐదుగురిని పూజ చేసుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఐదుగురులో ఒక వెంటనే మీకు బాగా ఇష్టం అనుకోండి, పూజ చేసుకోండి, మిగతా నలుగురిని అగవపరచుద్దాను. ఆ చట్టగా మనలో ఉంది. మీరు ఒక మనిషిని గౌరవించవచ్చు, పూజించవచ్చు. ఒక మనిషిని పూజించే మాత్రం మాత్రం చేత ఒక మనిషిని గౌరవించి ఇంకో మనిషిని అగవపరచక్కర్లేదు. మీకు వినాయకు అంటే బాగా ఇష్టం కూడా, విష్ణు అంటే బాగా ఇష్టం, పూజ చేసుకోండి. అలాగని ఇతర దేవతను అడవరపరచకండి. ఇతర దేవతలను కానీ అడవరపరిస్తే మళ్ళీ మీకు బాధపడే రోజులు వస్తుంది. ఎందుకంటే మీరు ఏ దేవతలైతే పూజిస్తున్నారో మిగతా వాళ్ళు కూడా మా రూపంలో ఆ దేవతగా ఉన్నారు. మీరు విష్ణుని ఆరాధిస్తున్నారు, మిగతా నలుగురు విష్ణు స్వరూపులే. శివుని ఆరాధిస్తున్నారు, మిగతా నలుగురు శివస్వరూపులే. అంటే మీరు శివుణ్ణి ఆరాధించి మిగతాను అడవరపరుస్తుంటే శివుడు ఏమనుకుంటాడు, ఆ రూపాల్లో నన్ను అవరపరుస్తున్నారనుకుంటాడు. మీకు అనుగ్రహం దైవం మీకు మీరు ఏదైనా తన కోసం ఎవరైనా కరెక్ట్గా పెట్టి పనిచేయాలనుకున్నాను, సరిగ్గా గౌరవం చేయలేదనుకున్నప్పుడు మీరేమనుకుంటారు, నన్నే గౌరవం చేయలేదనుకుంటారు. మన రాయబారులు ఇతర దేశాల్లో మన రాయబారులు ఉంటారు. ఆ రాయబారు ఎక్కడ మాట్లాడటానికి తెలియాలనుకోండి, ఆ రాయబారిని సరిగ్గా రిజ్యూ చేసుకోకపోతే మనల్ని అగౌరపరిచిందనుకుంటారు. అంటే మీరు మీ దేవతను పూజించవచ్చు, కానీ ఇతర దేవతను అగౌరపరచకూడదు. మీరు పూజించే దేవత యొక్క ప్రతిరూపాలు ఇవ్వాలి. దైవుడిని పూజించవచ్చు, శివుడు పార్వతి గణపతి విష్ణువు సూర్యుడు మీద పంచాయతనం అంటారు. ఈ బ్రాహ్మణ ఎక్కువ మంది పూజ పంచాయతీని బాగా చంద్రగా చేస్తారు, బ్రాహ్మణ్స్ ఎక్కువ పూజ చేస్తారు. ఈ పూజ కంటే కూడా జపం కంటే కూడా గొప్పగా ఆత్మభావం అంటారు భగవాన్. ఈ పొగిడేలా చెప్పాలేలా ఆత్మభావం. ఒకసారి కృష్ణదీక్ష గారు చూస్తారు నాతో. కృష్ణదీక్ష గారు అంటే ఆయన చూసి ఉంటారు చాలా మంది, ఆయన భగవంతుడికి 10 సంవత్సరాలు ఉన్నారు. ఆయన గాయత్రి బాగా చేసేవాడు. విషయాన్ని ఇచ్చేది ఆ మంత్రం దర్శనమిచ్చింది, అది కనిపెట్టడం కాదు. ఆయన ఇందులో ఉన్న మంత్రం గాయత్రి. విశ్వామిత్రుడు అంటే విశ్వానికి ముఖ్యం, మన విశ్వానికి శత్రువు. మన విశ్వం మంచి అంటే గాయత్రి పెట్టుకున్నా చెట్ల చదవాలని దర్శనం ఊరుకుంటారు. మన విశ్వానికి మిత్రులు స్నేహితున్నాడు, అది చూసి శత్రువులు. మన ఇంట్లో బంగారం ఉంది, గ్యాస్ పెట్టుకుని ఇంట్లో పనికిరాని ఉంటే కదంటే అన్ని తీసుకొని రోడ్డు మీద పడేది. ఆ రోడ్డు ఎవరు, ఆ రోడ్డు ఎవరు అనుకోవాలి. మన విశ్వానికి మిత్రులు కాదు శత్రువులు. ఆ రోడ్డు ఎవరు అనుకోవాలి, ఆ రోడ్డు మీద మన కాదు, మన ఇళ్ళు. ఇంట్లో పనికిరాని వెళ్ళి నేర్చుకున్నాను. కృష్ణ మిశ్రి గారు ఆయన గాయత్రి మంత్రం భగవంతుడు చెప్పేవారట. నేను గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నానండి. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాం మంచిది. గాయత్రి మంత్రం మంచి మంత్రం రాదు. గాయత్రి మంచిది అంటే మన బుద్ధికి వికాసం కలిగేమని అంటే మనం మనల్ని నడిపించేది మన బుద్ధి. అంటే ఆ బుద్ధికి వికాసం కలిగేమని, వివేకం కలిగేమని, ఆ బుద్ధికి జ్ఞానం కలిగేమని, ఆ బుద్ధికి బలోదయం కలిగేసే శక్తి ఏమని ఆ గాయత్రిలో చెప్తారు. గాయత్రి మంత్రం రాదు. ఆ గాయత్రి చేస్తున్నానంటే కృష్ణ పుష్కారం అంటే గాయత్రి చేస్తున్నానండి. గాయత్రి మంత్రార్థం కూడా నాకు తెలుసు. ఆ గాయత్రి మంత్ర సహితంగా జ్ఞానం చేస్తున్నాను. అది భగవన్నారు అది చెప్పిందంటే విన్నాడు. మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రివాళ్ళు చెప్పి విన్నాడు మధ్యలో కారణం కావాలి. కొంతమంది ఎలక్ట్రివాళ్ళు పూర్తిగా చెప్పకుండా కలగలేదు. విన్నారండి ఎలక్ట్రాలు ఎవరైనా చెప్తాంటే సబ్జెక్ట్ మనం విన్నాడు. విన్నప్పుడు మనకు అర్థం కాదు కదా. చెప్పినంటే విన్నారు ఎవరో ముందుగా కృష్ణ దృష్టి గారు చెప్పింది అని గాయత్రి మంత్రం చేస్తున్నాను అర్థ సహితంగా ధ్యానం చేస్తున్నాను చెప్తూ ఉన్నారు. అది భగవాన్ అంటుంది సరే నువ్వు గాయత్రి మంత్రం జపిస్తున్నావు గాయత్రి జపిస్తున్నావు నేను అడిగి జపించేవాడు వాళ్ళు ఎవడని ఆ గాయత్రి మంత్రాన్ని శరీరం జపించండి. శరీరం జపించదు కదా వాళ్ళు ఎవరు జపిస్తున్నారు ఆ జపించేవాడు ఎవరు ఆడిపిల్లలు పట్టుకోండి. ఆడిపిల్లలు పట్టుకో జపిస్తున్నాను జపిస్తున్నాను ఏ విద్యం శోధనకు నాకు పదివేలు చెప్తున్నా వచ్చి కూర్చునే గాయత్రి చేస్తాను గాయత్రి చేస్తాను భగవాన్ మీరు మెచ్చుకుంటారేమో అనుకున్నారా అసలు. నేను గాయత్రి చేస్తాను గాయత్రి చేస్తాను చేస్తూనే చెప్తున్నాడు చేస్తూనే చెప్తాడు కదా. నువ్వు గాయత్రి చేస్తున్నావు చేయటానికి లోపల ఉన్నాడే వాడెవరని అడిగి వయసు ఆడు పోటానికి మంత్రానికి ఉపయోగపడాలి. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాడు అయితే ముషిరాడు. ఆ గాయత్రి మంత్రాన్ని జపించడానికి లోపల ఉండ వాడెవడని వాడు మూలం తెలుసు. వాడి గురించి అన్వేషించింది వాళ్ళు ఎక్కడి నుంచి ఉపయోగించి వస్తున్నాడు అసలు. ఆ గాయత్రి మంత్రం చేసేవాడు లోపల వాడు ఎక్కడి నుంచి ఉపయోగిస్తున్నాడు ఎక్కడ విజృంభిస్తున్నాడు ఆ చేసేవాడు ఎవరు ఆ చేసేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏ మూలం నుంచి వస్తున్నాడు దాన్ని విచారణ వచ్చింది. ఆ దాన్ని విచారణ చేస్తేనే మీ మనసు నశిస్తుంది. అలా కాకుండా గాయత్రి మంత్రంతో ధ్యానం చేస్తూ గాయత్రి జరిగించే దాన్ని ఆగిపోయేవాడుకో మనస్సు అనుకుంటుంది దాన్ని నశించింది. ఇది రెండు మనసులో చెప్పిన సిద్ధం. నువ్వు గాయత్రి మంత్రం దగ్గర ఆగిపోయావనుకో గాయత్రి మంత్రం చేస్తే మంచిది ఆ చేయటం మీ మనస్సు అడుగుతుంది. కానీ గాయత్రి మంత్రం ఎవరైతే చేస్తున్నారో లోపల ఆడి మూలం పూస్తే మనస్సు నశిస్తుంది. కానీ ఆడి మూలం చూడకుండా గాయత్రి మంత్రాన్ని గుర్తించడానికి నువ్వు సరిపడేశారు అనుకుంటేనే నశించారు అని మీరు మనసు ఎదురు విద్యను ఉంచే ప్రమాదం. కరెక్ట్ గారు భగవాన్ చెప్పినారు నీకు చాయిస్ ఉంది మనసు ఉండదు చూసుకో అది లేకపోతే సమస్య లేదు ఉంటే మటుకు నేను ధ్యానం అంటే ఏదో ఒక వస్తుంది అంటే కలిసి గంట పారేపు ఒకసారి గంట పారే ఒకసారి నీళ్ళు దొరుకుతాయి కొంతమంది రోజుకో మాత్రం రోజుకో కాచు అంటే నీ మార్గంలో ఒకేసారి గడ్డపాలి ఒకసారి గడ్డపాలి ఇరవై గడ్డపాట వేసిన తర్వాత లోపల నీళ్లు దొరుకుతాయి. ఏదో ఒక మార్గాన్ని నీకు నచ్చిన మార్గంలో ఎన్నుకోదు నీ నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. నువ్వు ఒకేసారి కలిసాడు ఇరవై చోట్ల ఇరవై గడ్డపాట వస్తే లోపల నీళ్లు దొరకవు. ఇరవై సార్లు గడ్డపాలు ఒకసారి వస్తే లోపల దండ వస్తుంది. అలా ఏదో ఒక మార్గాన్ని ఎందుకు నువ్వు లోపల దొరికితే లోపల నీకు జ్ఞానాన్ని దొరుకుతుంది. రోజుకో పాచే నువ్వు రోజుకో మతమా రోజుకో పిచ్చ రోజుకో దేవుడా ఎవరితో తెచ్చిపోయితే ఆ తెచ్చి మనకు కూడా బయట బాగున్నా అనుకోమా ఆ శిష్యులో ఆడుతుంటే ఆ తెచ్చి మనకు కూడా పట్టుకుంటే బాగుంటుందంటే అర్థమేంటి అసలు. అంటే నువ్వు ఏదో మాకు నువ్వు నచ్చిన మార్గాన్ని ఎందుకో నేను భగవాన్ చెప్పింది ఏంటంటే పంచాక పది గంట మార్గం వచ్చి నీకు ఒక చుక్క నీళ్ళు రాదు. నువ్వు నచ్చిన మార్గాన్ని ఎందుకో నీకు ఇష్టమైన దాన్ని ఎందుకో నీకు అనుకూలమైన దాన్ని ఎందుకో నీ మనసు లేబడి వస్తూనే ఎందుకో ఆ మార్గంలో నువ్వు ప్రయాణించింది మా ప్రయాణం చేసిన మూలకలం మూలవరకు నువ్వు వెళ్ళగలవు అక్కడేమో నీళ్ళు జరుగుతాయి జ్ఞానకాలం జరుగుతుంది. నువ్వు హృదయంలో ఏ ఒక మార్గాన్ని అన్వేషించి ఆ మార్గంలో నీ ప్రయాణం చేస్తే నువ్వు హృదయంలో తెలిసి అక్కడ జ్ఞానకాలం జరుగుతుంది. బయటకుండా అయితే ఒకే చోట్ల తెలిసి అక్కడేమి నా కాదే నీళ్ళు దొరుకుతాయి. ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకో నీ నచ్చిన మార్గాన్ని నువ్వు ప్రయాణించేది ఇతరులు బలవంతం పెట్టినందుకు అన్వేషించ సక్కలేదు. మీ తలకాయని మీరు ఉపయోగించుకోండి. మీ తలకాయ ఉంది కదా నా తలకాయ ఎందుకో ఆలోచించుకోవడానికి కలవకపోవడానికి కాదు. తలకాయ ఎందుకంటే కలవకపోయి దండ్రెడ్డిగా కలవకపోవడం కోసం కాదు ఆలోచించుకోవడానికి తలకాయ ఆలోచన చేసి కలవకపోతే దండ్రెడ్డితో సంబంధించడం ఆలోచించుకోవడానికి తలకాయ లేకపోతే కాళ్ళు ఎందుకు నడవటాను చేతి ఎందుకు పని చేసుకోవడానికి కళ్ళు ఎందుకు చూడటానికి తలకాయ ఎందుకు ఆలోచించుకోవడానికి తలకాయ ఈ దండ్రెడ్డిగా ఇలా ఊపడానికి కాదు తలకాయ. అయితే నీకు ఏది ఇష్టమైతే అక్కడే మనస్సు నాటే కలెక్టర్ గారికి ఏమంటున్నారు భగవాను నీకు ఏది ఇష్టమైతే నీ ఇష్టాన్ని చూసుకో అంటే ఇష్టం ఉంటుంది కష్టం ఉండదు అంటే కలెక్టర్ గారు మీ మళ్ళీ ఏది ఇష్టమైతే మీ మనసుని దాన్ని నెరవేర్చండి అలా కూడా అనుకుంటుంది అలా కూడా అనుకుంటుంది దానికి అంతరించి మనసు ఎప్పుడైతే అనేది దానికి లో చూపగలుగుతుంది. ఏం చూపగలుగుతుంది? లోచూపగలుగుతుంది. అసలు మనం మనస్సు లోపల లోచూపు నేర్చుకోవాలి. మనం లోచూపు నేర్చుకోవాలి. చేతకాలంలో చేతకాలంలో ఊరుకోకుండా నేర్చుకోవాలి. మనం తెలియకపోతే నేర్చుకోవాలి. మీ మనస్సు పరచబడిపోయింది, మీ మనస్సులో ఏకాగ్రత వచ్చిపోయింది, మీ మనస్సు నిర్మలమైపోయింది, మీ మనస్సు నిశ్చలమైపోయింది, మీ మనస్సు శాంతమైపోయింది. కరెక్ట్గా మీకు లోచూపు కలిగింది. లేకపోతే లేదు మరి లోపల దాన్ని తెలుస్తుంది. లోపల దాన్ని ఎక్కడ తీసుకెళ్ళండి? నువ్వు ఎక్కడ వదిలేస్తున్నావు? మూలకాల ఉంటుంది ఎక్కడ వదిలేస్తుందో అక్కడికి తీసుకెళ్తుంది. లో చూపగలగాలి. బయట చూపు అక్కడికి తీసుకెళ్ళదు. బయట చూపు బయట వచ్చిన దాన్ని తీసుకెళ్తుంది. లో చూపు లోపల వస్తుంది దాన్ని తీసుకెళ్తుంది. అంటే మీరు మనసుని అర్థించి మీకు ఇష్టమైన వస్తువు మీద, మీ ఇష్టమైన దేవతా పురుషుల దాక, మీ గురువు మీద, ఎవరో ఒకరు మీ ఇష్టమైన ఫేవరేట్ దాక, మీ ఫేవరేట్ దాక మీద మీ మనసు నిలబెట్టండి. అప్పుడు మనసు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. మనస్సు నిశ్చలమవుతుంది, నిర్మలమవుతుంది. మనస్సు నిర్మలం మనం చేసుకోవాలి. కానీ ఆత్మ అలా కాదు. దాని స్వభావమే నిర్మలత్వం, దాని స్వభావమే నిశ్చయత్వం, దాని స్వభావమే శాంతి. మరి ఇక్కడికి వచ్చేది గల్పో ఒక అన్నాన్ని దాటి ఇంకొక అన్నాన్ని గల్పి ఇంతవరకు ఇక్కడికి వచ్చేది. ఒక అన్నాన్ని దాటి గంట ఒక అన్నం కొన్ని క్షణాలు వరకు మనసు దగ్గరికి వచ్చేది. దాన్ని శాంతం చేసుకోని అంటున్నారు. దాన్ని లోతుపోయి దానికి శాంతం కలుగుతుంది, నిశ్చలం ఉంటుంది. దాని ప్రయత్నం పోయి తెచ్చుకోండి అంటున్నారు మనసు. కానీ ఆ లోపల మనోమలంగా చేయటం జరుగుతుంది. దాని స్వభావం దాన్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. దాని స్వభావం నిశ్చలం, దాని స్వభావమే శాంతి, దాని స్వభావమే దయ, దాని స్వభావమే కరుణం, దాని స్వభావమే జ్ఞానం. దాని జ్ఞానం నేర్పక్కర్లేదు, దాని స్వభావమే జ్ఞానం. ఎక్కడికి అక్కడికి ఈ మనస్సు మనం ఊరిలో పిల్లబుద్ధి వ్యాస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇండియా నుంచి అందరికీ వెళ్ళిపోయింది. ఒక్కసారి కటిక చీకట్లో ఉంది మహా వెలుతుల్లోకి వచ్చిన కనిపిస్తుంది. డార్కెస్ట్ నైట్ నుంచి కష్టపడే వెలుతులోకి ఒక పూర్ణం పౌర్ణ రోజున ఎంత ఎంత భూమి అంతా దొరికింది ఇదే పోయి ఎలా విన్నెలు ఉంటుందో, అలా డార్క్ కటిక చీకట్లో నుంచి విన్నెల్లోకి వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుందో. ఒక్కసారి ఈ మనస్సునే గడప దాటాను. ఒక్కసారి ఇటు నుంచి ఒక గంట వేసాను. ఆత్మ యొక్క లేదు హృదయం యొక్క లేదు. అక్కడ నువ్వేం ప్రయత్నించలేదు. నీ ప్రయత్నంతో పని లేదు, నీ సాధనతో పని లేదు, నీ ఇష్టతో పని లేదు, నీ తెలివితో పని లేదు. దాని స్వభావమే నిశ్చయం, దాని స్వభావమే శాంతం. అది అతి సహజంగా అతి సహజంగానే ఉంటుంది. విరళంగా సహజంగానే ఉంటుంది. అది అసహజం కాదు, అది సహజంగానే ఉంటుంది. మీ మైండ్ అసహజంగా ఉంటుంది, మీ లోపల వస్తువు సహజంగా ఉంటుంది. మీ మైండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ లోపల వస్తే సింపుల్గా ఉంటుంది. కానీ కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు సహజంగానే ఉంటుంది. పూర్తి నిర్మలంగా ఉంటుంది, పూర్తి ఏకంగానే ఉంటుంది, పూర్తి నిశ్చలంగానే ఉంటుంది. కానీ అదేమన్నా నన్ను అంగీకరించాను, కనీసం ఇంకా ప్రేమించడం కూడా మనం నేర్చుకోలేదు. అది ఉందని కూడా మాకు తెలియదు. ఆ వస్తువు బ్రహ్మ ప్రార్థన ఉందని కూడా తెలియదు. కొత్తగా కనిపడితే రాయి కనపడదు, రాయి కనిపిస్తే కొత్త కనపడదు. కొత్త కనిపిస్తే రాయి కనపడదు, రాతి కనిపిస్తే కొత్త కనపడదు. పాము కనిపిస్తే తాడు కనపడదు, తాడు కనిపిస్తే పాము కనపడదు. అంతా ఆత్మే. మనకు కూడా ఆత్మ దృష్టి వచ్చింది అనుకోండి, అంతా ఆత్మే. ఇంకా బట్ట అది బట్టది, అది మనసులో గర్వించింది. గుణాలు ఎక్కడ ఉన్నాయని బట్ట ఎక్కడ ఉంది, శరీరం మీద ఉంటుంది బట్ట. గుణం ఎక్కడ మనసులో ఆత్మ దృష్టిన వాడికి అంతా ఆత్మే. అది బట్ట కనపడదు, గుణం కనపడదు, అంతా ఆత్మే. మీరు మనకి వికారాలు రాకుండా ఉంటుంది. మన ఆత్మతో చూడాలి, మనసుతో చూడకూడదు. మా అందరం పాడైపోవడానికి కారణం ఏంటో మనసుతో చూస్తుంది. దేనితో చూడాలి? ఆత్మతో చూస్తుంది. ఆత్మతో చూస్తే మనం పాడమని, మనసుతో చూస్తే పాడైపోతుంది. అంటే ఆత్మకి భేదాలు ఉన్నాయి, మనసుకి భేదాలు ఉన్నాయి. నిశ్చితం వచ్చేస్తాను. ఆ కరెక్ట్ గారిని కొన్ని వివరం అడుగుతున్నారు, కొన్ని డీటెయిల్ గురించి చెప్పండి. అంటే ఈ తప్పు ఇంట్లో ఈ విషయాన్ని తప్పున మాట్లాడటం చేస్తారు. ఎవరెవరు ఒక మాట చెప్పించారు, ఆయన పొంది ఆయన పాడి పొందలేదు, పొంది పాడారు. జగరాజు గారి గురించి ఒక మాటలో చూపించాడు. ఎందుకంటే ఆయన పాడి పొందలేదు, పొంది పాడారు. పాటలు పాడి జ్ఞానం సంపాదించాడు. జ్ఞానం సంపాదించి పాటలు పాడారు. ఎలా పాడారు? మీ మన కూడా నిండి పొంది పాలు పొందుతుంది అనుకోండి. ఆ పాలు పొందిపోయినప్పుడు ఏం వచ్చింది? కాలిపోయి కారాలని, ఆ చిన్న కారాలని కారవండి. పుండిపోయి ఆ పుండిపోయినప్పుడు కారుతాయి. అంతేకాదు మామూలుగా కారిపోవాలి నీళ్ళు. ఆ పుండి వచ్చినప్పుడు కారిపోతాయి. అదే చేకరాజు కూడా అనిపించే జ్ఞానం ఆ బట్టి అనిపించాడు. అనిపించి మరి కట్టాలి పాఠం అది జ్ఞానం పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం వేస్తాడని చెప్పడం కాదు, జల్లో బిల్లు కాదు, పుండిస్తూ వస్తుంది బెల్లం పుండి వస్తాడు అది కాదు. అది అనిపించి అనిపించి ఆనందం పాఠం రూపంలో వచ్చింది. అందుకని మార్కెట్ సంగీతం కాదు. నాకు ఆనందం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి దుఃఖాన్ని కట్టుతా ఉంటాం. ఆడు ఇంటికి ఆడింటికి వెళ్ళి దుఃఖాన్ని బయట పెట్టేస్తాం. నా దగ్గర ఆనందం లేదు కాబట్టి ఆనందాన్ని ఎక్కడ తప్పుతాం, దుఃఖం ఉంది కాబట్టి దుఃఖాన్ని తప్పుకొస్తాం. ఒకవేళ ఎప్పుడైనా మనకు ఆనందం వచ్చిందనుకో ఆనందం మనం అనుభవిస్తాం కానీ తప్పకుండా ఆనందండి. ఈ జ్ఞానులు ఎవరు మహాజ్ఞానులు అవి చెప్పాలని చెప్పడం కాదు, ఆడు పొంగి పొంగి పాడు పొందినట్టు పొందితే ఆ కుండ నిండిన తర్వాత కూడా కిందకి రావటం. అలాగే వాళ్ళు అనుభవించి అనుభవించి ఉదయం పొంగిపోయి బయట కట్టారు. మీరు అంతేకాని పాటలు పాడాలని పాడటం కాదు, రాయాలని రాయటం కాదు, మాట్లాడాలని మాట్లాడటం కాదు. ఆ కలెక్టర్ గారు ఏదో మొత్తమైనా కొంచెం పూర్తిగా సంతృప్తిపడకపోయినా భగవాన్ చెప్పింది కొంత సంతృప్తిపడ్డారు. ఇంకో కలెక్టర్ గారు ప్రారంభించారు, ఇంకొక ఇద్దరు వచ్చారు కదా. ఇంకో కలెక్టర్ గారు ఏమంటారంటే ప్రాపంచిక హోదాలో మీద ఉన్నాము, మాకు లోకం గొడవలు ఎక్కువ, లోకానికి దగ్గరగా ఉన్నాం, భగవంతుడికి దూరంగా ఉన్నాం, మాకు లోకం గొడవలు ఎక్కువ, లోకంతో దగ్గరగా ఉన్నాం, మాకు వెళ్తున్నారు ఒక బాధ పోయింది సుఖంగా ఉంటే సుఖం ఇంకో బాధ వచ్చేస్తామని, ఒక చదువు పోయిందంటే ఇంకో చదువు వస్తాం, ఒక అప్పు తీరిగంటే ఇంకో అప్పు వచ్చేస్తాం, ఏదో అప్పు తీర్చేసామంటే ఇంకో అప్పు వచ్చేస్తాం, ఈ కోళ్ళ కూడా ఏదో పోయింది ఆ కోళ్ళ పట్టుకుంటాము కొన్ని అంటాం కానీ ఈ మధ్య తలకాయ పూర్తి తగ్గిపోయిన కల్పించాలని ఇవ్వాలండి. అదే ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారంటే ఒక బాధ పోయింది ఇంకా సుఖపడవచ్చు అనుకుంటే ఇంకో బాధ వస్తామండి, ఒక బాధ పోయింది సుఖపడవచ్చు అనుకుంటే ఆ బాధ పోయింది ఇంకో బాధ వస్తుంది, ఒక వేళ పోయింది ఇంకో వేళ వస్తుంది, ఏదో ఈ టెన్షన్ పోయింది ఇంక ఈ గొడవ ఏదైపోయింది అనుకుంటే కొత్త టెన్షన్ ఇంకో వస్తుంది. అసలు ఇంకోటి మనస్సు నుంచి ఈ గొడవ మనస్సే టెన్స్ అసలు పెద్ద మీద కూర్చొని వాసన వస్తాను వాసన వస్తున్నాను వాసన రాక ఏం చేస్తుంది, అందుకని పెద్ద మీద కూర్చొని వాసన వస్తాను వాసన వస్తాను పెంట తప్ప మనకు తప్ప మందే చెప్పండి. అలా మనసు నుంచి పెట్టకపోతే ఈ దొరలు ఏమో వస్తూ ఉంటాయి, టెన్షన్ కాబట్టి ఇంకో టెన్షన్, ఆ టెన్షన్ కాబట్టి ఇంకో టెన్షన్, ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. ఒక బాధ పోయిన తర్వాత ఇంకో బాధ, ఒక ఎద పోయిన తర్వాత ఇంకో ఎద, ఒక టెన్షన్ పోయాక ఇంకో టెన్షన్, కొంతమంది అంటే మా బాధలో ఏమి ఏమి లేదని గొడవలు లేదు అంత బాధ ఉన్నాను, ఎవరో వస్తారు అడుగు చెప్పండి ఇక్కడ అది పట్టుకుంటాను ఇది చూసి ఈ మధ్య మాకు ముందు బాగలేకపోతుందంటారు, ఏదో అమ్మాయి ఫిల్ చేస్తారు వారు అబ్బాయి అని వస్తాను అక్కడ నుంచి ఎవరో అది ఆడు వచ్చి తీసుకొస్తాను పెళ్ళి అయిపోయిన స్వప్నంగా ఉన్నా నేను పెళ్ళి వచ్చేసి వస్తాడు, ఇది పెళ్ళి అయిపోయింది కదా మన అమ్మాయి పెళ్ళి అయిపోయిన స్వప్నంగా ఉంటాడు ఆడు సొబ్బాయి అయ్యాడు వచ్చేవాడు ఎవరు సొమ్మపడ్డా ఏదో పెళ్ళిళ్ళు అయిపోయి సొమ్మపడ్డా అంటే అదే వచ్చి తీసుకొట్టుకుంటున్నారు, ఎవరు చెప్పింది ఎవరు చెప్పి మీ కేటాల్లో వచ్చేస్తున్నా మీ అమ్మాయి పెళ్లి చేశారనుకోండి కదా అంటే పెళ్లి అయిపోయిన సొమ్మపడ్డా అంటే అదే అక్కడ పేచికి పెట్టడం నాకు మోటార్ సైకిల్ పెట్టలేదు నాకు చిన్న కారు కొనివ్వలేదు నాకు చిన్న కారు కొనివ్వండి మీ అమ్మాయిని ఇంటి పని చేస్తాను అంటాడు అది చిన్న కారు కొనివ్వాలని అడుగుతూ వచ్చేవాడు ఎవరు లేదు మనం ఎవరికి భూమి విడిచిపెట్టాలని భూమి భగవంతుడు ఏం చేశాడంటే మనం ఎలాగ ఖాళీ చేయమని సాగులు తీర్చాడు అది ఎవరికైనా బీమారాన్ని ఎవరైనా ఖాళీ చేస్తాడండి అది ఎవరో ఖాళీ చేయడం సాగు పెట్టాడు ఆ సాగు మనం బయటకు రాకపోతాం సాగు ధర్మించాలి సాగు పెట్టాలంటే ఎవరో ఖాళీ చేయడు అలా కృష్ణుడు ఏం చేశాడు జనాన్ని ఎలా కాకున్నాడు పురుషులు ఎవరు పెట్టాడు అందరూ పలకాయలు అందరినీ రమ్మన్నాడు తలకాయలు ఇంటింటికి చంపడానికి అవుతాడు తీసి భారత యుద్ధం ఇంటింటికి ఎంత నేను చంపుతాను యుద్ధమని చెప్పిన చాలా భూమి అనిపిస్తాడు యుద్ధం చేయడం యుద్ధం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు యుద్ధం చేసి ఎవరో తగ్గుతారని చర్చ యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళి తగ్గుతారనుకుంటున్నా చాలా వస్తువులు చస్తారు అది కష్టమే ఉన్నాము వాళ్ళు యుద్ధం చేయకపోయినా చచ్చిపోతారు అది చంపే స్కూల్ని పెట్టినారు నీ చేతి రాధించడం దాన్ని నాడు గౌరవించు మనకే నీకు యుద్ధం మన వల్ల పని ఏంటంటే కథ ఎవరు చేస్తున్నాడు ఈశ్వరుడు చేస్తున్నాడు కత్తి రాజులే అది చేసింది ఆయన గౌరవం వచ్చాడు మన నా ఎంత గౌరవం వచ్చినా మనకు మనం చేస్తున్నాం మనం అనుకుంటున్నాం కాబట్టి మనం గౌరవం వచ్చేసినాం ఇది మాయ ఇక్కడ కత్తి రాజ్యం అనేది చదువుతాం కానీ ఆ కత్తి ఈశ్వరుడు ఈశ్వరుని రాజ్యాన్ని అనుసరించి ఇది జరుగుతానని మనం మర్చిపోతున్నాం మన తెలుగు పేట లేదు జరగదు మన తెలుగు పేటలేదు భగవంతుడు సంక్రమంతో మనం రాజీ పడవలసిందే ఈశ్వరుని ఆయిస్తాం ఇదే మనం చదివిన యాక్సిడెంట్ అయినా అందరినీ నిద్రలో ఉన్నారు మనం అందరం చచ్చిపోయాం ఏదో చచ్చిపోయాం నిద్రలోనే నీటిలో చచ్చిపోయాం అందరూ అందులో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు అది తెలుగు ఏమి ఉంది అదే కత్తి రాజ్యమే ఏది చదువుతున్నాం అది మంటలు పట్ట అది ఇంటి మన ఇంటికి పెట్టడం లేదు పట్టితో పెట్టడం నశిస్తుంది మీ కలెక్టర్ గారు అడిగారంటే ఈ దారిపోయిందంటే ఇంకో బాధ వస్తానంటే వ్యక్తిగతంగా వస్తాయి జిల్లా పరంగా వస్తుంది ఒక బాధ తప్పించి ఇంకో బాధ ఒక బాధ తప్పించి ఇంకో బాధ ఒక లెవెల్ తప్పించి ఇంకో చదవం దాన్ని తప్పించుకోలేకపోతున్నాం అని చెప్పారు ఎలాగంటే నువ్వు భగవాన్ ఏమంటారు విచారణ మాత్రమే అకరక్టర్ గురించి కానీ కరెక్ట్ గా భగవంతు వాడాలి కొడన్నాడని విశ్వసించండి, ఆయన్ని ప్రార్థించండి, మీ ఎవరు సభించారు ఆయన పేరుగా చెప్పాలి, నేను పేరుగా చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నారంటే భగవంతుడు వాడని ఉన్నాడని నువ్వు విశ్వసించండి. భగవంతుడు ఉన్నాడని ఒక నిర్ణయానికి రండి, వాడు నమ్ముకోండి. ఎవరు వాడితే మీకు అనుభవంలో కుదరాలి కదా, ఉన్నాడు ఉన్నాడు అనుకుంటే అడితో పుట్టాకుండా ఉండాలి కదా, వాడితో మీకు అనుభవంలో ఉండాలి కదా, అనుభవం కుదరాలంటే వాడిని ప్రార్థించండి. వాటికి అర్థం చేసుకోండి, భగవంతుడు ఉన్నాడని నమ్మండి ముందు, ముందు నమ్మాలి. సరే ఉంటే సరిపోతుంది, వాడితో మీకు కనెక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మన పెట్టి ఇందుని తగ్గించేయాలి కూడా ఇందు వెళ్ళిపోతే నాకు పెట్టి అక్కడ ఉంటాయి. అలాగే భగవంతుడి చెప్పి మీకు ఎంత సరిపోతున్నా నీకు వాడితో అనుబంధం కుదరాలి, వాడితోటి అనుబంధం కుదరాలి. మన అందరిలో పెద్ద చట్టం బుద్ధిష్ఠుడికి భగవంతుడు, మన చట్టాలు అందరిలో పెద్ద చట్టం భగవంతుడు. ఆ పెద్ద చట్టాన్ని మర్చిపోతున్నాం మనం, భగవంతుడు మన అందరికీ పెద్ద చట్టం. ఆ చట్టం మనకు అంతర్యాముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు, మన శరీరం కంటే, మన మనస్సు కంటే, మన ప్రాణం కంటే అత్యంత సమీపంలో ఉన్నాడు భగవంతుడు. వాడు ఒకడు ఉన్నాడు, ఉన్నాడని కూడా ఉన్నాడు. ఇంతే సరిపోదు వాడి మీద మీరు నమ్మాలి, వాడిని ట్రస్ట్ని వాడిని ఇంతే సరిపోదు వాడిని మీరు నమ్మాలి. నమ్మితే సరిపోతున్నారు, వాటితో మీకు అనుభవం ఉండాలి. అనుభవం ఉండడానికి మీ ప్రార్థన భగవంతుని మీరు ప్రార్థన చేస్తే, భగవంతుని మీరు ధ్యానం చేస్తుంటే భగవంతుడితో మీరు అనుబంధం కలుగుతుంది. అప్పుడు అది ఏమవుతుంది, ఆయన దయ్యాన్ని మీరు ఆపరేట్ చేయడం కారణం. మీరు ఆపరేషన్ దగ్గరకు వెళ్ళాలి కదా, ఆపరేషన్ దగ్గరకు వెళ్ళకుండా పారిపోయింది కదా, డాక్టర్ ఏం చేస్తారు, భగవంతుడు వాడు ఉన్నాడు, మీరు నమ్మకపోయినా ఉన్నాడు, ఉన్నాడు కాబట్టి నమ్మండి, ఉన్నాడు కాబట్టి నమ్మకే సరిపోతుందే, నమ్మకే సరిపోదు. వాటితో మీకు అనుబంధం ఉండాలి, వాటితో మీకు అనుబంధం ఉండాలి. ఏ మిత్రులు కనుకోండి, మిత్రులకు దూరంగా ఉంటే వేయగలగదు, మిత్రులకు చెప్తే వేడి తగ్గుతుంది, చలి వేడి వేడి మనం తగ్గుతుంది, చలి తగ్గుతుంది. అదే భగవంతుడైనా కూడా ఒకడు ఉన్నాడు, భగవంతుడు కూడా ఒక ఉన్నాడు, వాడిని నమ్మండి, నమ్మకే సరిపోదు. వాటితోటి అనుభవం పెట్టుకోవాలి. అనుభవం ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, భగవంతుని స్మరించడం ద్వారా, అరుణాచలం నుంచి స్మరించు వాళ్ళ ఆ స్మరణ కూడా ఒకటి భగవంతుడితో నాకు అనుబంధం చేపించండి. ఒకటి ధ్యానము, మూడు ప్రార్థన, మూడు స్మరణ, ఈ రకంగా ఏదో రకంగా ఏదో మార్గంలో మీరు భగవంతుడితో మీరు అనుబంధం చేసుకోండి. అనుబంధం చేసుకుంటే మీకు ఏమవుతుంది, మనసు మనసు గదలు వచ్చినా గదల కింద మీకు కనపడదు, కష్టం వచ్చినా కష్టం కిందే కనపడదు. ఇంటి కూడా అలాగా ఉంటుంది, ఎంత కష్టం వచ్చినా ఈ సుఖ నది పాడు చేయదు. దీనివల్ల ఈశ్వరుడికి దయ నేను ఆపరేట్ అవుతాను. రాత్రి మీరు ఏసీ దగ్గర కూర్చున్నప్పుడు బయట ఎంత వేడిగా ఉంటే మీకు నష్టం ఏంటి, కాదు భూమి కాలిపోతాంటే మీకు నష్టం ఏంటి, మీరు చెప్పిన దగ్గర పెడుతూ వెళ్ళిపోతాంటే. అలాగే ఎన్ని కష్టాలు కానీ ఎన్ని వెదర్ కానీ ఆ ఈశ్వరుడు కొన్ని అనుభవం పెట్టుకున్నప్పుడు ఆయన దయ మీ మీద ఆపరేట్ చేసినప్పుడు వెదర్ ఎదగా ఉండదు, కష్టం కష్టంగా కూడా ఉండదు. మీ దుఃఖం ఉంటా సుఖమంట మారిపోయాను, మీ దుఃఖం అంటే ఎలా మారిపోతుంది, సుఖంగా మారిపోతుంది. మీ అప్పు అంటే ఎలా కింద మారిపోతుంది, కష్టమైన మీ కష్టమైన మీకు బండి కష్టం ఉన్నాడు కూడా బండి కష్టం ఎలా మారిపోతుంది, ఈశ్వరుడు అనుబంధం వల్ల సుఖం బండి సుఖంగా మారిపోతుంది. అప్పు తీరిపోవడం కాదు విలవలోకి వచ్చేస్తారు. ఈశ్వరుడు ఇప్పుడు పుట్టిన దయని వర్షింపజేస్తాడు, ఆయన కరుణ చూపిస్తాడు, ఆయన దయని చూపిస్తాడు. అక్షరం మన మనలో రమణ మహర్షి గారు చెప్పిన ఆ క్రింద గతిని మాన్పిస్తాడు, ఆ క్రింది గతిని మాన్పు అరుణాచలం అంటాడు చూడండి. ఆ క్రిందికి ఆ గతి క్రింది గతిని మాన్పు అరుణాచలం అంటే జయలక్షణాలను పోగొడతాడు. ఆయన ఈశ్వరానుగ్రహం లేకపోతే మన జీవలక్షణాలు నశించం, జీవలక్షణాలను నశిస్తే కానీ జీవక బుద్ధి పోదు, జీవలక్షణాలు నశిస్తేనే జీవుడు నశిస్తాడు. సౌదయం కలగడానికైనా ఈశ్వర అనుగ్రహం లేకపోతే కలగదు. ఈశ్వర అనుగ్రహం మనం కలగడానికే మన యోగ్యతను పెంచుకోవాలి, అర్హతను పెంచుకోవాలి. నారాయణాయ ఓం నమ శివాయ. హరిహర స్వరూపుణ్ణి అయ్యప్ప స్వామి, శరణం అయ్యప్ప స్వామి.